క్రీస్తును భక్తితో అనుసరించువారు లేఖనములను ప్రేమిస్తారు. అవి మనతో చాలా భిన్నముగాను వ్యక్తిగతమైన మార్గములలోనూ మాట్లాడతాయని మనము కనుగొంటాము. ఇది క్రైస్తవులు ఎన్నడూ మరిచిపోకూడని లేఖనమును గుర్చిన సత్యము. అయితే అనేకసార్లు లేఖనము యొక్క ఈ అద్భుతమైన వ్యక్తిగత కోణము మనం ఎల్లప్పుడూ జ్ఞాపకముంచుకోవలసిన ఒక విషయమును మరిచిపోవుటకు కారణమవుతుంది. బైబిలు మీకు లేక నాకు సూటిగా వ్రాయబడలేదు. మొదటిగా లేఖనము కొన్ని వేల సంవత్సరముల క్రితం నివసించిన ప్రజల కొరకు వ్రాయబడింది. కాబట్టి లేఖనములు నేడు మన జీవితములకు ఏ విధముగా అనువర్తించబడతాయో అర్థము చేసుకున్నటకు ప్రయత్నించుచుండగా మన ఆధునిక అనువర్తనలను ఎల్లప్పుడూ లేఖనం యొక్క వాస్తవిక అర్థము మీద ఆధారితము చేయునట్లు మనము జాగ్రత్త పడాలి. ఇవి మనము తండ్రి అయిన అబ్రహాము అను శీర్షికనిచ్చిన పాఠ్యక్రమములు. మరియు ఈ పాఠములలో ఆదికాండము 11:10 నుండి 25:18 కనిపించు అబ్రహాము జీవితమును గుర్చిన కథనమును మనము విశదీకరించుచున్నాము. 3 పరిచయ పాఠములలో ఇది 2వ పాఠము మరియు దీనికి అబ్రహాము జీవితము వాస్తవిక అర్థము అను శీర్షికనిచ్చాము. అవి ఎప్పుడు వ్రాయబడినవి మరియు ఎవరికి వ్రాయబడినవి అను విషయముల వెలుగులో అబ్రహాము జీవిత వృత్తాంతములను చదవవలసిన ప్రాముఖ్యతను ఈ పాఠములో మనము చూస్తాము. వారు వాగ్దాన దేశము వైపుకు మోషేను వెంబడించుచుండగా ఈ వృత్తాంతములు ఇజ్రాయేలు దేశముపైన చూపవలసియుండిన వాస్తవిక ప్రభావమును మనము విశదపరుద్దాము. 2 ముఖ్యమైన విషయములను చూచుట ద్వారా మనము ఆదికాండము 11:10 నుండి 25:18 యొక్క వాస్తవిక అర్థమును చూద్దాము. మొదటిగా అబ్రహాము జీవితం యొక్క చరిత్ర మరియు అతని వాస్తవిక శ్రోతల అనుభవముల మధ్య మోషే చూపిన పోలికలను మనము చూద్దాము. 2వదిగా ఈ పోలికలు వాస్తవిక శ్రోతలపై చూపిన కొన్ని అంతర్భావాలను క్రోడీకరిద్దాము. అబ్రహాము జీవితం యొక్క వాస్తవిక అర్థమును చూచుటకు ముందు మునుపటి పాఠములో మనము చూసిన విషయములను సమీక్షించుటకు కొంత సమయమును కేటాయించాలి. ఇప్పటి వరకు మనము 2 కీలకమైన విషయముల మీద దృష్టి పెట్టాము. మొదటిగా ఆదికాండము 12:1-3 అబ్రహాము వృత్తాంతములోని 4 ప్రధానమైన అంశములను బయలుపరుస్తున్నాయి అని మనము సూచించాము. అబ్రహాము పట్ల దేవుడు చూపిన దయ లేక పితరునికి దేవుడు కనికరమును చూపిన అనేక విధానములు. అబ్రహాము దేవునికి స్వామిభక్తి చూపవలసిన బాధ్యత లేక అబ్రహాము దేవునికి విధేయుడు కావాలని ఆయన కోరిన అనేక విధానములు. అబ్రహాము దేవుని నుండి పొందిన ఆశీర్వాదములు లేక గొప్ప జనము, అనేక మంది వారసులు, భూమి మరియు గొప్ప పేరును గుర్చిన వాగ్దానములు. మరియు అబ్రహాము ద్వారా ఇతరులకు దేవుని ఆశీర్వాదములు లేక భూమి మీద కుటుంబములన్నిటికీ అబ్రహాము ఆశీర్వాదముగా ఉంటాడను వాగ్దానము. అంతేగాక ఈ ప్రధానమైన అంశములు ఆదికాండములో అబ్రహాము వృత్తాంతము వర్ణించబడిన విధానము మీద ప్రభావము చూపాయని కూడా మనము చూశాము. అబ్రహాము యొక్క వృత్తాంతము 5 సౌష్టవ దశలుగా విభజించబడుతుంది అని మనము నేర్చుకున్నాము. మొదటిగా 11:10 నుండి 12:9 అబ్రహాము యొక్క నేపథ్యము మరియు ఆరంభ అనుభవాలతో ఆరంభించాము. తరువాత 12:10 నుండి 14:24 అనేక ఉపాఖ్యానాలు ఇతర ప్రజల ప్రతినిధులతో అబ్రహాము చేసిన ఆరంభ సంకర్షణల మీద దృష్టి పెడతాయి. 15:1 నుండి 17:27 3వ మరియు అబ్రహాము జీవితం యొక్క కేంద్రీయ భాగము అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధన మీద దృష్టి పెడుతుంది. అబ్రహాము జీవితం యొక్క 4వ భాగము 18:1 నుండి 21:34 అబ్రహాము ఇతర ప్రజల ప్రతినిధులతో చేసిన తరువాతి సంకర్షణల మీద దృష్టి పెడుతుంది. మరియు 22:1 నుండి 25:18 5వ భాగము అబ్రహాము వారసులు మరియు అతని మరణమును గుర్చి మాట్లాడుతుంది. ఈ 5 దశలు పితరుని జీవితమును సౌష్టవ పద్ధతిలో కనుపరుస్తాయి. అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధనను గుర్చి ప్రస్తావించు 15:1 నుండి 17:27 ఉన్న 3వ భాగము అబ్రహాము జీవితమునకు కేంద్ర భాగముగా వ్యవహరిస్తుంది. 2వ మరియు 4వ భాగములు ఇతర ప్రజలతో అబ్రహాము చేసిన సంకర్షణల మీద దృష్టి పెడతాయి. కాబట్టి అవి ఒకదానికొకటి అనుసంధానముగా ఉన్నాయి. మొదటి మరియు చివరి భాగములు అబ్రహాము జీవితము యొక్క ఆరంభము మరియు అంతమును ప్రస్తావిస్తూ అతని మునుపటి వంశావళిని మరియు భవిష్యత్తులో వచ్చు వంశావళిని తెలియజేస్తాయి. కాబట్టి అవి కూడా ఒకదానికొకటి అనుసంధానముగా ఉన్నాయి. అనేక విధాలుగా అబ్రహాము జీవితం యొక్క నిర్మాణము మరియు విషయములలో మనము నేర్చుకున్న మెలకువలను ఈ పాఠము వివరిస్తుంది. ఈ సమీక్షను మనసులో ఉంచుకుని ఈ పాఠము యొక్క ముఖ్య అంశమైన ఆదికాండములో అబ్రహాము జీవితం యొక్క వాస్తవిక అర్థమును చూచుటకు మనము సిద్ధముగా ఉన్నాము. అబ్రహామును గుర్చిన వృత్తాంతములు మరియు ఈ వృత్తాంతములను మొదటిగా పొందిన ఇజ్రాయేలు యొక్క అనుభవాల మధ్య పోలికలను చూస్తూ ఆరంభిద్దాము. ఈ పాఠ్యక్రమములో అబ్రహాము జీవితముపై మన వ్యాఖ్యను ఈ వృత్తాంతములు వాస్తవానికి మోషే దినములలో వ్రాయబడినవి మరియు ఇంచుమించు ఇప్పటి కాలములో వ్రాయబడిన విధముగానే నేడు కూడా అవి ఉన్నాయి అను ఊహ మీద నిర్మిస్తున్నాము. ఈ వృత్తాంతములు మోషే దినములలో వ్రాయబడలేదని అత్యంత విమర్శనాత్మకమైన పండితులు నమ్ముతారు. కాని మోషే వీటిని వ్రాశాడని పాత నిబంధనలోని ఇతర భాగములు మరియు స్వయంగా యేసు కూడా తెలియపరిచారు. మరియు ఈ కారణము చేత ఈ పుస్తకమును మోషే వ్రాశాడను నిశ్చయతను ఆధునిక క్రైస్తవులు కలిగి ఉండవచ్చు. అయితే ఈ పాఠ్యక్రమములో మనము మరొక అడుగు ముందుకు వేస్తాము. మోషే ఈ వృత్తాంతములను వ్రాశాడు అను సత్యమును అర్థము చేసుకోవాలని మాత్రమే మనము కోరుటలేదు. వీటిని అతడు ఎందుకు వ్రాశాడో కూడా మనము తెలుసుకోవాలని ఆశించుచున్నాము. అబ్రహాము జీవితమును గూర్చి అతడు కలిగియుండిన దృక్కోణము ఏమిటి? వీటిని రచించుట వెనుక అతడు కలిగియుండిన ఉద్దేశ్యము ఏమిటి? అబ్రహాము జీవితము యొక్క వాస్తవిక అర్థమును విశదపరుచుటను ఆరంభించుటకు ఉత్తమమైన మార్గములలో ఒకటి అబ్రహాము గూర్చి అతడు వ్రాసిన వృత్తాంతములను వాస్తవిక శ్రోతలతో, అనగా ఐగుప్తు నుండి వాగ్దాన దేశము వైపుకు తనను వెంబడించిన ఇజ్రాయేలీయులతో పోల్చిన విధానములను కనుగొనుట అయ్యున్నది. అబ్రహామును గూర్చిన తన వృత్తాంతములను వాస్తవిక శ్రోతలతో మోషే ఎలా పోల్చాడో చూచుటకు మనము మూడు విషయములను చూద్దాము. మొదటిగా ఈ పోలికలను గూర్చి మాట్లాడునప్పుడు మన అర్థము ఏమిటో చూద్దాము. రెండవదిగా అబ్రహాము జీవిత వృత్తాంతములలో కనిపించు కొన్ని రకముల పోలికలను చూద్దాము. మరియు మూడవదిగా అబ్రహాము జీవిత వృత్తాంతము యొక్క నిర్మాణములోని ఐదు ప్రధానమైన దశలలోని ప్రతి దశను పరిశీలించుట ద్వారా ఈ వృత్తాంతములలో ఉన్న పోలికలను మనము క్రోడీకరిద్దాము. మొదటిగా ఈ పోలికల యొక్క నిర్వచనముతో ఆరంభిద్దాము. అనేక విధాలుగా అబ్రహాము జీవితమును గూర్చి చరిత్రను వ్రాసినప్పుడు బైబిల్ కథనములు వ్రాసిన రచయితలందరూ ఎదుర్కొన్న పరిస్థితినే అతడు కూడా ఎదుర్కొన్నాడు. అతడు రెండు లోకముల మధ్య నిలబడ్డాడు. ఒకవైపున ఆలోకము అని మనము పిలుచుదాని నుండి మోషే కథనములను పొందుకున్నాడు. ఆ లోకము అబ్రహాము లోకము. సుమారుగా 500-600 సంవత్సరాల క్రితం అబ్రహాము జీవితములో జరిగిన విషయములను మోషే పరంపర ద్వారా మరియు దేవుని యొద్ద నుండి కలిగిన అసాధారణమైన ప్రత్యక్షత ద్వారా తెలుసుకున్నాడు. ఈ విధముగా మోషే మొదటిగా అబ్రహాము జీవించిన ప్రాచీన లోకముతో వ్యవహరించాడు. కాని మరొకవైపు మోషే తాను నివసించిన లోకముతో కూడా వ్యవహరించాడు. దానిని మనము వారి లోకము అని పిలువవచ్చు. మోషే మరియు అతనిని అనుసరించిన ఇజ్రాయేలీయుల లోకము. ఆ సమయములో దేవుని ప్రజల నాయకునిగా వారి లోకములోని అవసరతలను తీర్చుటకు అబ్రహాము యొక్క ప్రాచీన లోకమును గురిచిన వృత్తాంతములను మోషే వ్రాశాడు. మోషే అబ్రహాము జీవితమునకు సంబంధించిన ఆ లోకము మరియు వారి లోకమునకు, అనగా వారి సమకాలీన లోకమునకు మధ్య మధ్యవర్తిత్వము చేయుచుండగా అతడు పితరుని జీవితమునకు మరియు అతని పాఠకుల జీవితములకు మధ్య పోలికలను వెలికితీశాడు. తద్వారా అతడు వ్రాసిన వృత్తాంతముల యొక్క ఔచిత్యమును వారు చూడాలని ఆశించాడు. అనగా అతనిని అనుసరించిన ఇజ్రాయేలీయులు అబ్రహాము జీవితములతో తమ జీవితములకు పోలికలు ఉన్నట్లు చూచి విధముగా మోషే తన వృత్తాంతములను నిర్ధారించుకున్నాడు మరియు వాటిని రూపొందించాడు. చాలా వరకు అబ్రహాము మరియు తమ సొంత సమకాలీన అనుభవాల మధ్య ఉన్న పోలికలను మరియు భేదములను అతని పాఠకులు చదువునట్లు మోషే తన రచనల ద్వారా దీనిని చేశాడు. కొన్నిసార్లు ఈ పోలికలు మరియు భేదములు చిన్నవిగా ఉండేవి, మరికొన్నిసార్లు మరింత విస్తృతముగా ఉండేవి. కాని ప్రతి ఉపాఖ్యానములో మోషే అబ్రహాము జీవితము మరియు అతని వాస్తవిక శ్రోతల జీవితముల మధ్య ఉన్న ఈ పోలికల వైపుకు ఏదో ఒక విధముగా దృష్టిని ఆకర్షించాడు. పోలికలు మరియు వాస్తవికార్థమును గూర్చి ఒక సామాన్య అవగాహనను మనము పొందుకున్నాము కాబట్టి ఇప్పుడు మన రెండవ అంశమును చూద్దాము. అబ్రహాము జీవితము మరియు అతని వాస్తవిక ఇజ్రాయేలీయ శ్రోతల అనుభవముల మధ్య మోషే స్థాపించిన పోలికల రకములు. ఏ వృత్తాంతమైనా దాని పాఠకుల కొరకు ఔచిత్యము కలిగినదిగా ఉండుటకు ఆ పాఠకులు అర్థము చేసుకోగల లోకమును అది వారికి అందించాలి. వృత్తాంతము యొక్క లోకము వాస్తవిక లోకము కంటే వేరుగా ఉంటే వృత్తాంతములోని పాత్రలు మరియు అంశములతో పాఠకులు అనుబంధపరుచుకోలేకపోతే ఆ వృత్తాంతము సందేశమును అందించలేదు. లేక ఈ పాఠము యొక్క పదజాలములో చెబితే, అబ్రహాము యొక్క ఆ లోకము మోషే మరియు ఇజ్రాయేలీయుల యొక్క వారి లోకముతో పూర్తిగా భిన్నమైనదిగా ఉంటే అబ్రహామును గుర్చిన వృత్తాంతములు ఇజ్రాయేలీయులకు అర్ధరహితముగాను లేక పొందికలేనివిగాను ఉండేవి. కాబట్టి అబ్రహాము లోకమునకు మరియు వాగ్దాన దేశము వైపుకు పయనించుచున్న ఇజ్రాయేలీయుల లోకమునకు మధ్య పోలికలను స్థాపించుటకు మోషే చాలా కష్టపడ్డాడు. మోషే ఈ పోలికలను ఎలా స్పష్టము చేశాడు అనున్నది ఈ పాఠములో మన ముందున్న ప్రశ్న. అబ్రహామును గుర్చిన వృత్తాంతములు అతని పాఠకుల లోకమునకు పోలినవిగా ఉండునట్లు వాటిని అతడు ఏ విధముగా రూపొందించాడు? ఈ పాఠ్యక్రమములో మనము ముందుకు కొనసాగుచుండగా మోషే తన వృత్తాంతములను ఇజ్రాయేలీయుల అనుభవాలతో మూడు ప్రాముఖ్యమైన మార్గములలో పోల్చాడని మనము చూడబోతున్నాము. మొదటిగా, ఇజ్రాయేలీయులు అనుభవిస్తున్న పరిస్థితులకు చారిత్రక నేపథ్యములను సమకూర్చుటకు మోషే ఈ వృత్తాంతములను వ్రాశాడు. రెండవదిగా, ఇజ్రాయేలీయులు అనుసరించుటకు లేక నిరాకరించుటకు కొన్ని మాదిరులను లేక ఉదాహరణలను అందించుటకు అతడు తన కథనములను వ్రాశాడు. మరియు మూడవదిగా, పితృడు అనుభవించిన అనేక అనుభవాలు ఇజ్రాయేలీయుల అనుభవాలకు ముందస్తు సూచనగా లేక సూచనగా ఉన్నాయని చూపుటకు అతడు వ్రాశాడు. ఇలాంటి రకముల పోలికలను రానున్న పాఠములలో మనము అనేకసార్లు ప్రస్తావిస్తాము. కాబట్టి తన వాస్తవిక శ్రోతలకు అబ్రహాము జీవితం యొక్క ఔచిత్యమును చూపుటకు మోషే ఉపయోగించిన ఈ మూడు విధానములన్నిటినీ ఇక్కడ మనం పరిచయం చేయాలి. మొదటిగా, అబ్రహాము యొక్క జీవితము మోషే దినమున నివసించిన ఇజ్రాయేల్ యొక్క అనుభవమునకు నేపథ్యములను ఏ విధముగా సమకూర్చినదో చూద్దాము. అనేక విధాలుగా పోలికలన్నిటిలో ఇది కనుగొనుటకు సులభతరమైన పోలిక. తాము అనుభవించు విషయముల యొక్క చారిత్రక నేపథ్యములను వివరించుటకు వృత్తాంతములను చెప్పుట ప్రజలందరూ ఉపయోగించు ఒక సామాన్యమైన పద్ధతి. తల్లిదండ్రులు తరచుగా పిల్లలతో ఈ విధంగా వ్యవహరిస్తారు. అధ్యాపకులు తమ బోధనలను ఈ విధముగా ఉదహరిస్తారు. కాపరులు మరియు రాజకీయ నాయకులు కూడా ఇలానే చేస్తారు. అవి చారిత్రక నేపథ్యములను అందించు విధానము మీదికి దృష్టిని ఆకర్షించుట ద్వారా మనము వృత్తాంతములను మన శ్రోతలకు అనుసంధానము చేస్తాము. ఇప్పుడు అబ్రహాము జీవితము విషయములో ఈ అనుబంధమును మనము ఈ విధముగా వర్ణించవచ్చు. ఇజ్రాయేల్ యొక్క అనుభవాలు అబ్రహాము జీవిత సన్నివేశాలపై చారిత్రకముగా నాటబడియున్న విధానములను మోషే ఎత్తి చూపినప్పుడు మనము చారిత్రక నేపథ్యముల మధ్య ఉన్న అనుబంధమును కనుగొంటాము. ఉదాహరణకు, కనాను దేశమును ఇజ్రాయేలు యొక్క మాతృభూమిగా పరిగణించమనుటకు మోషే వివరించిన చారిత్రక నేపథ్యమును చూడండి. నిర్గమన కాలములో అనేక పర్యాయాలు తాము కనాను దేశమునకు ఎందుకు వెళ్లాలని ఇజ్రాయేలీయులు ప్రశ్నించిన సందర్భాలను మీరు జ్ఞాపకము చేసుకోవచ్చు. మోషే వారిని ఆ దేశములోనికి వెలుటకు కొంచెము ముందే ఎందుకు ఆపగోరలేదు? అనేక సందర్భాలలో అబ్రహాము జీవితం యొక్క చారిత్రక నేపథ్యమును ఇస్తూ మోషే ఈ సమస్యకు జవాబును ఇచ్చాడు. ఒక్క మాటలో, వారికి కూడా కనానులో తమ సొంత దేశము ఉన్నదని, తాను ఇజ్రాయేలీయులను ఎందుకు బలవంతము చేయుచున్నాడో ఇజ్రాయేలీయులు చూచున్నట్లు దేవుడు అబ్రహాముకు విశేషముగా కనానులో సొంత దేశమును ఇచ్చాడని అతడు చూపాడు. ఉదాహరణకు, ఆదికాండము 15:18 దేవుడు అబ్రహాముతో మాట్లాడిన ఈ మాటలను మనము చదువుతాము. ఆదినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీసు నది వరకు ఈ దేశమును నీ సంతానమునకిచ్చియున్నాను. ఇస్రాయేలు కనానును కలిగియున్నదని మోషే చెప్పిన మాట యొక్క చారిత్రక నేపథ్యమును లేక మూలమును ఈ లేఖన భాగము స్థాపిస్తుంది. దేవుడు ఆ భూమిని ఇజ్రాయేలు యొక్క మహాపితరునికి ఇచ్చాడు మరియు అతడు తన వారసులుగా వారికి ఆ భూమిని ఇచ్చాడు. కాబట్టి వేరే దేశములో స్థిరపడుట కుదరదు. అబ్రహాము జీవితమును గూర్చి మరిన్ని వివరములను మనము పరిశీలించుచుండగా మోషే తరచుగా ఇట్టి చారిత్రక నేపథ్యముల మీద దృష్టి పెట్టాడని మనము చూస్తాము. మోషే అబ్రహాము జీవితమును తన కాలములోని ఇజ్రాయేలీయులతో అనుబంధపరిచిన రెండవ ప్రధానమైన మార్గము వారికి మాదిరులను చూపుట. ఈ వృత్తాంతములలో మాదిరిని చూపుట ఏ విధముగా పనిచేసిందో చూద్దాము. అబ్రహామును గూర్చిన వృత్తాంతములను తన వాస్తవిక శ్రోతలు కేవలము నేపథ్యమును గూర్చి సమాచారమునిచ్చినవిగా పరిగణించకూడదని మోషే కోరాడు. అబ్రహాము జీవితములోని పరిస్థితులకు మరియు తమ జీవిత పరిస్థితులకు మధ్య అనేక పోలికలను వారు చూచి విధముగా అతడు పితరుని జీవితములోని అనేక సందర్భాలను వర్ణించాడు. ఈ పోలికలు మోషే శ్రోతలలో నైతికతకు సంబంధించిన సమస్యలను లేవనెత్తాయి. ఈ పోలికలు ఇజ్రాయేలుకు ఆచరించవలసిన మరియు తిరస్కరించవలసిన ఉదాహరణలను చూచుటకు అవకాశము ఇచ్చాయని మోషే సూచించాడు. మాదిరులను లేక ఉదాహరణలను ఇచ్చుటకు వృత్తాంతములను చెప్పుట వృత్తాంతములను మన శ్రోతలకు అనుసంధానపరచుటకు ఒక సామాన్యమైన మార్గమయ్యున్నది. అది ఎల్లప్పుడూ జరుగుతుంది. పనిచేయునప్పుడు ఒక పని చేయమని లేక చేయవద్దని మనము ఒకరిని హెచ్చరించినప్పుడు, మునుపు ఒక వ్యక్తి ఆ పనిచేసినప్పుడు జరిగిన అపాయమును గూర్చిన వృత్తాంతమును మనము తరచుగా చెబుతుంటాము. పాఠశాలలలో వారు ఎందుకు కష్టపడి చదవాలో పిల్లలకు మనము బోధించున్నప్పుడు మన ఉపదేశమును బలపరచుటకు, పాఠశాలలలో కష్టపడి చదివి జీవితములో జయమును పొందిన ప్రజలను గూర్చి ఉదాహరణలను ఇస్తూ వృత్తాంతములను చెబుతాము. అబ్రహామును గూర్చి తాను వ్రాసిన వృత్తాంతములను వాస్తవిక ఇజ్రాయేలీయ శ్రోతలకు అనుబంధపరచుటకు మోషే తరచుగా ఇదే పనిని చేశాడు. ఇజ్రాయేలు అనుసరించుటకు లేక తిరస్కరించుటకు అతడు మాదిరిగా ఉండునట్లు అబ్రహాము యొక్క వృత్తాంతమును మోషే చెప్పేవాడు. ఉదాహరణకు, కనాను దేశమును ఆక్రమించుకున్న కనానీయులు బెదిరించినప్పుడు ధైర్యముగా ఉండమని మోషే ఇజ్రాయేలీయులను ప్రోత్సహించిన విధానమును పరిగణించండి. బలమైన కనానీయులు కనాను దేశమును ఆక్రమించారు కాబట్టి మోషేను అనుసరించిన ఇజ్రాయేలీయులు కనాను దేశములోనికి వెలుటకు నిరాకరించారని సంఖ్యాకాండము మరియు ద్వితీయోపదేశకాండములో మనము చూస్తాము. కనానీయులు అజేయమైన శత్రువులుగా కనిపించారు కాబట్టి వారి గుండెలు భయముతో నిండిపోయాయి. ద్వితీయోపదేశకాండము 1:26-28 మోషే ఇజ్రాయేలు గోత్రముతో పలికిన మాటలు ఈ విధముగా ఉన్నాయి. అయితే మీరు వెళ్లనొల్లక మీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటకు తిరుగబడి మీ గుడారములలో సనుగుచు, యెహోవా మనయందు పగపట్టినందున మనలను సంహరించునట్లు అమోరియుల చేతికి మనలను అప్పగించుటకు ఐగుప్తు దేశములో నుండి మనలను రప్పించియున్నాడు. మనమెక్కడికి వెళ్లగలము? మన సహోదరులు అక్కడి జనులు మనకంటే బలిష్ఠులును యుత్తరులునై ఉన్నారు. ఆ పట్టణములు గొప్పవై ఆకాశమునంటు ప్రాకారములతోనున్నవి. అక్కడ అనాకీయులను చూచితిమని చెప్పి మా హృదయములను కరుగజేసిరని మీరు చెప్పితిరి. అబ్రహాము తన దినములలో కనానీయులను ఎదుర్కొనిన విషయమును గుర్చిన ఉదాహరణను తన పాఠకులకు ఇచ్చుట ద్వారా ఒక విధముగా మోషే కనానీయుల యొక్క భయమును తొలగించాలని ప్రయత్నించాడు. ఉదాహరణకు, అబ్రహాము జీవితములో కనానీయుల ప్రస్తావనను మొదటిసారిగా ఆదికాండము 12:6 చూస్తాము. అప్పుడు అబ్రాము ఆ దేశ సంచారము చేసెను, అప్పుడు కనానీయులు ఆ దేశములో నివసించిరి. అదేవిధముగా ఆదికాండం 13:7 మనం ఈ మాటలను చదువుతాము. ఆ కాలమందు కనానీయులు పెరిజ్జీయులు ఆ దేశములో కాపురముండిరి. వాగ్దాన దేశములో కనానీయులు జీవించుటను గూర్చి రెండు దగ్గర దగ్గర ఉపాఖ్యానాలలో మోషే ఎందుకు ప్రస్తావించాడు? అబ్రహాము పరిస్థితి కూడా వారి పరిస్థితిని పోలినదిగానే ఉండెను అని ఇజ్రాయేలుకు చూపుట మోషే ఉద్దేశ్యములలో ఒకటైయున్నది. మోషే దినములలోని ఇజ్రాయేలులో వారు నివసించినట్లుగానే అబ్రహాము కాలములో కనానీయులు వాగ్దాన దేశములో నివసించారు. అయినను అబ్రహాము దేవుని వాగ్దానములను నమ్మి కనానీయులు స్వాధీనము చేసుకున్న దేశములోనికి ధైర్యముగా వెళ్లాడు. ఈ విధముగా దేవుని వాగ్దానములను నమ్ముట ద్వారా మరియు కనానీయులు దేశములో నివసించుచున్నప్పటికీ దేశమును స్వాధీనపరుచుకునుట ద్వారా అబ్రహాము యొక్క ధైర్యమును అనుకరించమని మోషే తన పాఠకులను ప్రోత్సహించాడు. ఈ విధముగా అబ్రహాము అనుకరించుటకు ఒక మాదిరి అయ్యాడు. అబ్రహాము జీవితమును మనము పరిశీలన చేసినప్పుడు అనుకూల మరియు ప్రతికూల ఉదాహరణలను ఇచ్చు అనేక వాక్యభాగములను మనము కనుగొంటాము. అయితే మూడవదిగా పితరుని జీవితములోని సన్నివేశములు తమ దినములలో జరిగిన సన్నివేశములకు ముందస్తు సూచనలుగా లేక సూచనలుగా ఏ విధముగా ఉన్నాయో చూపుట ద్వారా మోషే అబ్రహాము జీవితమును తన పాటుకుల జీవితములతో పోల్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అనేక విధాలుగా దాని ఉద్దేశ్యములను సాధించుటకు చారిత్రక నేపథ్యముల మధ్య అనుబంధముకు చాలా తక్కువ పోలికల యొక్క అవసరత ఉంటుంది. ఒక ఉదాహరణ ఔచిత్యముగా ఉండుటకు ఉదాహరణలు లేక మాదిరులు వృత్తాంతమునకు మరియు శ్రోతలకు మధ్య ఎక్కువ పోలికలను కోరతాయి. ఎక్కువ పోలికలు ఉన్నప్పుడు మాత్రమే అనగా అబ్రహాము యొక్క ఆలోకము ఇజ్రాయేల్ యొక్క వారి లోకము వలె ఖచ్చితముగా కనిపించినప్పుడు మాత్రమే ముందస్తు సూచనలు జరుగుతాయి. అబ్రహాము జీవిత వృత్తాంతములో ఈ విధమైన స్పష్టమైన అనుబంధము చాలా తక్కువగా కనిపిస్తుంది. కాని ఆయా సమయాలలో మోషే అబ్రహాము దినములను తన దినములలోని సన్నివేశములను పోలిన విధముగా వర్ణించాడు. చరిత్ర పునరావృతమవుతుంది అనే నానుడిని మనలో చాలామందిమి వినే ఉంటాము. అవును, ఏ రెండు చారిత్రక సంఘటనలు కూడా ఖచ్చితముగా ఒకే విధముగా ఉండవు. కానీ కొన్నిసార్లు సన్నివేశములు ఎంత పోలిక కలిగియుంటాయంటే రెండవ సన్నివేశము మొదటి సన్నివేశము యొక్క పునరుక్తిగా ఉంటుంది. మునుపటి సన్నివేశములు తమ శ్రోతల యొక్క జీవితములలో పునరావృతమైనట్లు బైబిలు రచయితలు చూసినప్పుడు వారు ఈ అనుబంధమును స్పష్టము చేశారు. మరియు ఈ సాహిత్య పద్ధతిని ముందస్తు సూచన అని పిలుస్తారు. ముందస్తు సూచనకు ఒక ఉదాహరణ ఆదికాండము 15:1-21 దేవునితో అబ్రహాము చేసిన నిబంధనను వర్ణించు సుపరిచితమైన ఉపాఖ్యానములో కనిపిస్తుంది. నిబంధన సంస్కారము కొరకు సిద్ధపడమని పిలుచుట ద్వారా ఒక దినాన అతని వారసులు కనాను దేశమును స్వాధీనపరుచుకుంటారని దేవుడు అబ్రహాముకు నిశ్చయతను ఇచ్చాడు. అబ్రహాము కొన్ని జంతువులను 2 ఖండములుగా కోసి ఆ మాంసపు ఖండములను మార్గమునకు ఇరువైపులా పెట్టుట ద్వారా దీనికి సిద్ధపడ్డాడు. పితరుడు నిద్రించిన తరువాత వాస్తవిక శ్రోతలు తమ దినములలో అనుభవించుచున్న అనుభవమునకు దగ్గర పోలికలున్న ఒక దర్శనమును అతడు చూశాడు. ఆదికాండం 15:17 మనం ఈ మాటలను చదువుతాము. మరియు ప్రొద్దుగ్రుంకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యియు అగ్నిజ్వాలయును కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయెను. ఈ వాక్యభాగం యొక్క విస్తృత నేపథ్యములో దేవుడు అబ్రహాము యొక్క వారసులకు ఖచ్చితముగా వాగ్దాన దేశమును ఇస్తాడనుటకు ఒక నిశ్చయతగా ఈ రాజుచున్న పొయ్యి మరియు అగ్నిజ్వాలల దేవుడు స్వయంగా జంతువుల యొక్క ఖండముల మధ్య నడిచిపోయిన విషయమును తెలియజేస్తాయని మనము నేర్చుకుంటాము. ఇప్పుడు ఇక్కడ విషయమును గ్రహించండి. ఆదికాండం 15:17 దేవుడు తన వారసులకు వాగ్దాన దేశమును ఇవ్వబోవుచున్నాడు అని అబ్రహాముకు నిశ్చయత కలుగజేయుటకు దేవుడు అబ్రహాము ఎదుట అగ్నిజ్వాలగా నడిచి వెళ్ళాడు. ఇప్పుడు దేవుడు అబ్రహాముకు నిశ్చయత కలుగుజేయుటకు పొగగాను మరియు అగ్నిగాను ప్రత్యక్షమైన విషయము ఆధునిక పాఠకులమైన మనకు వింతగా అనిపించవచ్చు. కాని వాగ్దాన దేశము వైపుకు తనను వెంబడించుచున్న ఇజ్రాయేలీయుల కొరకు మోషే అబ్రహాము జీవితమును వ్రాశాడని మనము జ్ఞాపకము చేసుకున్నప్పుడు అతడు ఈ వివరణను వ్రాసిన విషయము ఆశ్చర్యం కలిగించదు. ఇజ్రాయేలీయుల ప్రయాణములన్నిటిలో దేవుడు రాజుచున్న పొయ్యి మరియు అగ్నిజ్వాలను పోలిన విధముగానే దేవుడు ఇజ్రాయేలుకు ప్రత్యక్షమయ్యాడు. వారిని వాగ్దాన దేశము వైపుకు నడిపించిన మహిమ మేఘములో కూడా దేవుడు వారికి పొగగాను అగ్నిగాను ప్రత్యక్షమయ్యాడు. కాబట్టి ఈ విధముగా దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమైన విధానము మోషే దినములలో ఇజ్రాయేలీలకు ప్రత్యక్షమైన విధానమునకు ముందస్తు సూచనగా ఉన్నది. దేవుడు ఈ విధముగా అతని ఎదుట వెల్లుట వలన అబ్రహాము దేశమును స్వాధీనపరుచుకునుటను గూర్చి నిశ్చయతను పొందినట్లే ఈ వృత్తాంతమును వినిన ఇజ్రాయేలీయులు కూడా తమ దినములలో దేశమును స్వాధీనపరుచుకునుటకు నిశ్చయతను పొందుకొనియుంటారు. మరొక మరింత విశేషమైన ముందస్తు సూచన ఆదికాండము 12:10-20 కనిపించు ఐగుప్తు నుండి అబ్రహాము యొక్క విమోచనను గుర్చిన ఉపాఖ్యానములో జరుగుతుంది. ఐగుప్తును గుర్చిన తమ అభిప్రాయములలో ఇజ్రాయేలుకు మాదిరి చూపుటకు ఈ వాక్యభాగము వ్రాయబడింది. ఈ సందర్భములో తన నాయకత్వంలోని ఇజ్రాయేలీయుల అనుభవమునకు పోలిన విధముగా మోషే ఉపాఖ్యానమంతటినీ నిర్మించాడు. ఆదికాండం 12:10-20 కనాను దేశములో కరువు సంభవించుట వలన అబ్రాహాము ఐగుప్తునకు వెళ్ళాడు. ఫరో శారాను తన అంతఃపురంలోనికి తీసుకున్నప్పుడు అతడు ఐగుప్తులో నిలిపివేయబడ్డాడు. కాని ఫరో కుటుంబం మీదకి రోగములను పంపి దేవుడు అబ్రాహామును విమోచించాడు. తరువాత ఫరో అబ్రాహామును ఐగుప్తు నుండి పంపివేశాడు మరియు అబ్రాహాము గొప్ప ధన సంపదతో ఐగుప్తును విడిచిపెట్టాడు. అనేక తరముల తరువాత ఇజ్రాయేలు దేశం యొక్క అనుభవమునకు ముందస్తు సూచనగా అబ్రాహామును గూర్చిన వృత్తాంతము స్పష్టముగా రూపొందించబడింది. అబ్రాహాము వలెనే కనాను దేశములో కరువు వచ్చుట వలన వారు ఐగుప్తుకు వెళ్లారు. ఫరో వారిని అక్కడ బంధించాడు. దేవుడు రోగమును పంపి ఫరో ఇంటి నుండి వారిని విడిపించాడు. ఇజ్రాయేలును విడిచిపెట్టమని ఫరో ఆజ్ఞ ఇచ్చాడు. ఇజ్రాయేలు ఐగుప్తీయుల యొక్క సొమ్మును కొల్లగొట్టి ఐగుప్తును విడిచిపెట్టారు. తన శ్రోతల యొక్క అనుభవాలకు ముందస్తు సూచనగా ఉండునట్లు మోషే ఉద్దేశపూర్వకముగా ఈ కథనమును వ్రాశాడు. అబ్రాహాము వృత్తాంతములలో ఇట్టి విశాలమైన ముందస్తు సూచనలు చాలా అరుదేగాని అట్టి పోలికలు అబ్రాహాము వృత్తాంతములలో అక్కడక్కడ కనబడతాయి. అబ్రాహాము జీవితమును మనము అధ్యయనము చేసినప్పుడు 3 పోలికలను మనము అనేక సందర్భాలలో అనేక విధాలుగా చూస్తాము. వారి అనుభవాలను గూర్చి చారిత్రక నేపథ్యములను ఇచ్చుట ద్వారా అనుసరించవలసిన మరియు వ్యతిరేకించవలసిన మాదిరులను వారికి ఇచ్చుట ద్వారా అబ్రాహాము జీవితము వారి అనుభవాలకు అనేక విధాలుగా ముందస్తు సూచనగా ఉందని చూపుట ద్వారా మోషే అబ్రాహాము జీవితము యొక్క ఆలోకమును మరియు అతని వాస్తవిక శ్రోతల లోకమైన వారి లోకమును పోల్చాడు. అబ్రాహాము మరియు అతని ఇజ్రాయేలీయుల శ్రోతల మధ్య మోషే స్థాపించిన అనుబంధముల పోలికలను మనము చూశాము. కాబట్టి అబ్రాహాము జీవితములోని ప్రతి ముఖ్యమైన అడుగు వాస్తవిక శ్రోతల యొక్క జీవితాలతో ఎలా ముడిపడియున్నదో క్రోడీకరించుట సహాయకరముగా ఉంటుంది. అబ్రాహాము జీవితము 5 సౌష్టవ దశలుగా విభజించబడింది అని మీకు జ్ఞాపకముండి ఉంటుంది. ప్రతి భాగములోనూ అబ్రాహాము వృత్తాంతములను తన వాస్తవిక శ్రోతల యొక్క పరిస్థితులతో పోల్చుటకు మోషే మార్గములను కనుగొన్నాడు. మొదటిగా ఐగుప్తులో నుండి తనను వెంబడించి బయటకు వచ్చిన ప్రజల యొక్క ఆరంభ అనుభవాలు మరియు నేపథ్యముతో పోల్చు విధముగా మోషే అబ్రాహాము నేపథ్యము మరియు ఆరంభ అనుభవాలను గురించి చెప్పాడు. అబ్రాహాము మరియు ఇజ్రాయేలు ఇరువురు ఒకే కుటుంబమునకు చెందినవారు. అబ్రాహాము మరియు ఇజ్రాయేలు ఇరువురు కనాను దేశమును స్వాధీనపరుచుకునుటకు దేవుని ద్వారా పిలువబడ్డారు. కాబట్టి మోషే చారిత్రక నేపథ్యములను ఇచ్చాడు, అబ్రాహామును మాదిరిగా చూపాడు మరియు అబ్రాహాము జీవితము వాస్తవిక శ్రోతల యొక్క అనుభవాలకు ముందస్తు సూచనగా ఉన్న విధానములను కూడా తెలియజేశాడు. 2వదిగా అబ్రాహాము ఇతరులతో చేసిన ఆరంభ సంకర్షణలను గూర్చి కూడా తన శ్రోతలకు అనుబంధపరుచు విధముగా మోషే వర్ణించాడు. ఇజ్రాయేలు తమ దినమున ఐగుప్తీయులతో వ్యవహరించింది కాబట్టి అబ్రాహాము ఐగుప్తీయులతో వ్యవహరించిన విధానమును గూర్చి అతడు మాట్లాడాడు. ఇజ్రాయేలు లోతు సంతతివారైన మొయాబీయులు మరియు అమ్మోనియులతో వ్యవహరించింది కాబట్టి అతడు అబ్రాహాము మరియు లోతును గూర్చి మాట్లాడాడు. ఇజ్రాయేలు విదేశీ రాజులు మరియు కనానీయ పట్టణముల నుండి అలాంటి అనుభవాలనే ఎదుర్కొన్నది కాబట్టి అతడు తూర్పు రాజులను గూర్చి, సుదొమ్మును పాలించిన కనానీయ రాజును గూర్చి అతడు వ్రాశాడు. 3వదిగా ఇజ్రాయేలు కూడా దేవునితో నిబంధనలోనికి ప్రవేశించింది కాబట్టి అబ్రాహాముతో దేవుని నిబంధనను గూర్చి మోషే వ్రాశాడు. దేవునితో అబ్రాహాము నిబంధన ఇజ్రాయేలుతో దేవుడు చేసిన నిబంధనకు అనేక విధాలుగా ముందస్తు సూచనగా ఉన్నది. 4వదిగా అబ్రాహాము ఇతర ప్రజలతో చేసిన తరువాతి సంకర్షణలను గూర్చి మోషే వ్రాశాడు. ఇజ్రాయేలు తమ దినములలో ఇలాంటి ప్రజలనే ఎదుర్కొన్నారు కాబట్టి అతడు సుదొమ గొమొర్రా ప్రజలను గూర్చి, లోతును గూర్చి, ఫిలిస్తీయుడైన అబీమెలెకును గూర్చి వ్రాశాడు. కనానీయ పట్టణములు, మొయాబీయులు మరియు అమ్మోనియులు మరియు ఫిలిస్తీయులు. 5వదిగా మోషే అబ్రాహాము వారసులను గూర్చి మరియు అతని మరణమును గూర్చి తన ఇజ్రాయేలీయ పాఠకులకు అనుసంధానముగా ఉండి విధముగా వ్రాశాడు. అబ్రాహాము యొక్క ప్రత్యేకమైన కుమారునిగా మరియు వారసునిగా అతడు ఇస్సాకు మీద దృష్టి పెట్టాడు. ఎందుకంటే అతని ఇజ్రాయేలీయ శ్రోతలు ఇస్సాకు వారసులయ్యున్నారు. అతడు శారా సమాధి చేయబడిన స్థలమును గుర్చి ప్రస్తావించాడు. ఎందుకంటే అది దేవుడు ఇజ్రాయేలుకు వాగ్దానము చేసిన దేశములో ఉంది. అబ్రహాము వారసులు కాని ఇతర కుమారులను గూర్చి, ముఖ్యముగా ఇష్మాయేలును గూర్చి అతడు ప్రస్తావించాడు. ఎందుకంటే తన దినములలోని ఇజ్రాయేలుకు ఇష్మాయేలులతో వ్యవహరించవలసి వచ్చింది. కాబట్టి మోషే అబ్రహామును గూర్చి వ్రాయచున్నప్పుడు అతని వృత్తాంతములు మరియు తన ఇజ్రాయేలీయ శ్రోతల అనుభవాలకు మధ్య అనేక రకముల పోలికలను చూపాడు. మరియు ఇజ్రాయేలీయులు వాగ్దాన దేశము వైపుకు అతనిని వెంబడించుచుండగా వారికి ప్రాముఖ్యమైన రీతులలో మార్గదర్శకమును అందించుటకు అతడు ఇలా వ్రాశాడు. మోషే అబ్రహాము జీవితమును తన వాస్తవిక ఇజ్రాయేలీయ శ్రోతలతో పోల్చిన ప్రధానమైన మార్గములను మనము చూశాము కనుక వాస్తవిక అర్థమును గూర్చి మనము మరొక ప్రాముఖ్యమైన ప్రశ్నను అడగవలసియున్నది. వాస్తవిక శ్రోతలతో చేయబడిన ఈ పోలికల యొక్క అంతర్భావములు ఏమిటి? అబ్రహాము జీవిత వృత్తాంతముల నుండి వారు ఏమి నేర్చుకోవలసియుండెను? ఆదికాండములో అబ్రహాము జీవితమంత క్లిష్టమైన చరిత్రను వ్రాయుటకు ఒకరు ప్రయత్నించినప్పుడు దాని వెనుక అనేక విధముల ప్రేరణలు మరియు లక్ష్యములు ఉంటాయనుటలో ఏ సందేహము లేదు. వారి వృత్తాంతములు వారి శ్రోతల మీద పలు రకములుగా ప్రభావములను చూపాలని వారు కోరతారు. వాస్తవానికి మోషే అబ్రహాము జీవితమును గురించి వ్రాసినప్పుడు అతని ఉద్దేశములు ఎన్నో ఉన్నాయి కాబట్టి వాటిని పూర్తిగా విభాగించుట అసాధ్యము, మరియు వాటిని కొన్ని కథనములలో వివరించుట కూడా కష్టమే అవుతుంది. అదే సమయంలో అబ్రహామును గూర్చి తాను వ్రాసిన వృత్తాంతముల నుండి తన వాస్తవిక శ్రోతలు కనుగొంటారని మోషే ఆశించిన ముఖ్య అంతర్భావములను క్రోడీకరించుట సాధ్యమవుతుంది. అబ్రహాము జీవితము యొక్క వాస్తవిక అంతర్భావములను మనము మూడు దశలలో చూద్దాము. మొదటిగా, ఈ వృత్తాంతములు వాస్తవిక శ్రోతల మీద చూపవలసియుండిన సామాన్య ప్రభావమును మనము వర్ణించుదాము. రెండవదిగా, అబ్రహాము యొక్క జీవితములోని నాలుగు ముఖ్య అంశములలో ఈ వృత్తాంతముల యొక్క ప్రభావము ఎలా కనిపించినదో మనము చూద్దాము. మరియు మూడవదిగా, అబ్రహామును గూర్చి మోషే వ్రాసిన వృత్తాంతములలోని ఐదు దశల యొక్క వాస్తవిక అంతర్భావములను మనము క్రోడీకరిద్దాము. ఈ వృత్తాంతములు చూపవలసియుండిన సామాన్య ప్రభావమును మొదట చూద్దాము. సామాన్య పరిభాషలో అబ్రహాము వృత్తాంతము యొక్క ఉద్దేశ్యమును ఈ విధముగా క్రోడీకరించుట సహాయకరముగా ఉంటుంది. వారు ఐగుప్తును విడచి వాగ్దాన దేశమును స్వాధీనపరుచుకునుటకు ఎలా కొనసాగాలో ఇజ్రాయేలుకు బోధించుటకు మోషే అబ్రహామును గూర్చి వ్రాశాడు. మరొక మాటలో, అబ్రహాములో తమ జీవితముల యొక్క చారిత్రక నేపథ్యములను చూచుట ద్వారా అబ్రహాము వృత్తాంతములో అనుసరించవలసిన మరియు తిరస్కరించవలసిన మాదిరులను లేక ఉదాహరణలను కనుగొనుట ద్వారా, మరియు అతని జీవితము వారి జీవితములకు ముందస్తు సూచనగా ఎలా ఉన్నదో వివేచించుట ద్వారా మోషేను అనుసరించిన ఇజ్రాయేలీయులు దేవుడు తమ పట్ల కలిగియున్న ఉద్దేశమును ఏ విధముగా వెదకాలో చూడగలిగారు. లేఖనం యొక్క సాక్ష్యముపై మనము నిశ్చయత కలిగియుండగలిగినప్పటికీ ఆదికాండము గ్రంథము మోషే దినముల నుండి వెలువడిందని యేసు స్వయంగా చెప్పినప్పటికీ, నేడు మన వద్ద ఉన్న విధముగా ఈ వృత్తాంతములను ఖచ్చితముగా మోషే ఎప్పుడు వ్రాసి ముగించాడో మనకు నిర్ధారణ లేదు. ఏది ఏమైనా, అబ్రహాము చరిత్రను గూర్చి వ్రాసినప్పుడు మోషే కలిగియుండిన ముఖ్య ఆలోచన ఏ తరము వారికైనా ఒకే విధముగా ఉంటుంది అని మాత్రం మనము చెప్పవచ్చు. వారి హృదయములను ఐగుప్తు మీద నుండి వాగ్దాన దేశమును స్వాధీనపరుచుకునుట వైపుకు మరల్చుటకు అతడు అబ్రహామును గూర్చి వ్రాశాడు. వాస్తవిక శ్రోతల కొరకు ఈ సామాన్య అంతర్భావమును గూర్చి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఐగుప్తుకు మరి ఎన్నడూ తిరిగి వెళ్లకూడదని మరియు కనానును స్వాధీనపరుచుకునుటలో జయమును పొందాలని తనను అనుసరించుచున్న ఇజ్రాయేలు దేశమును ప్రోత్సహించుటకు మోషే వ్రాశాడు. మరియు ఈ విస్తృత అంతర్భావము అబ్రహాము జీవితం యొక్క ఆధునిక అనువర్తనలో మనకు సహాయపడుతుంది. క్రైస్తవులముగా మనము ప్రయాణములో ఉన్నాము. ఇది మోషే దినములలో ఇజ్రాయేలు ఆరంభించిన ప్రయాణమును ముగించే ప్రయాణమయ్యున్నది. మనము క్రొత్త ఆకాశములు మరియు క్రొత్త భూమి వైపుకు ప్రయాణం చేయుచున్నాము. కాబట్టి మనము అబ్రహాము వృత్తాంతములను మన జీవితములకు సరిగా అనువర్తించుకొనుటకు కనాను వైపుకు సాగిపొమ్మని అవి వాస్తవిక శ్రోతలను హెచ్చరించిన విధానముల మీద మనము దృష్టిని నిలపాలి. ఈ విశేషమైన దృష్టిని వివరించుటకు ఆదికాండములోని ఈ భాగములో మనము ఇప్పటికే గుర్తించిన నాలుగు ముఖ్య అంశములను మరలా జ్ఞాపకము చేసుకునుట ద్వారా మనము మోషే ఉద్దేశమును చూడాలి. పితరుల చరిత్రలోని ఈ భాగమునకు పొందికను ఇచ్చు కనీసము 4 అంశాలను ఆదికాండం 12 అధ్యాయము 1-3 వచనాలు తెలియజేస్తాయి అని ఈ పాఠములో ఇంతకుముందు సూచించిన విషయము మీకు జ్ఞాపకముండే ఉంటుంది. ఈ 4 అంశములు మోషే తన వృత్తాంతముల నుండి ఆశించిన కేంద్ర ప్రభావమును వ్యక్తపరుస్తాయి. మొదటిగా, అబ్రహాముకి ఇవ్వబడిన దేవుని కృప మీద అతడు దృష్టి పెట్టాడు. రెండవదిగా, అబ్రహాము చూపిన స్వామిభక్తి మీద అతడు దృష్టి పెట్టాడు. మూడవదిగా, అబ్రహాముకి ఇవ్వబడిన ఆశీర్వాదముల మీద అతడు దృష్టి పెట్టాడు. మరియు 4వదిగా, అబ్రహాము ద్వారా కలుగు ఆశీర్వాదము మీద అతడు దృష్టి పెట్టాడు. అబ్రహామును గూర్చి వ్రాయుట వెనుక మోషే యొక్క వాస్తవిక ఉద్దేశమును గూర్చి ఈ 4 ఉద్దేశ్యముల దృష్ట్యా ఆలోచన చేయుట సహాయకరముగా ఉంటుంది. మొదటిగా, అబ్రహాము పట్ల దేవుడు కనికరము చూపిన విధానములను గూర్చి మోషే వ్రాశాడు. విస్తృతమైన పదజాలములో దేవునితో తన అనుబంధము యొక్క ఆరంభ దినములలో మరియు తన జీవితకాలమంతా దినదినము అబ్రహాముకు దేవుడు గొప్ప కృపను చూపాడని మనము ఇప్పటికే చూశాము. దేవుడు వారికి కూడా గొప్ప కృపను చూపాడని మోషే దినములలోని ఇజ్రాయేలీయులకు తెలియపరచుటకు దైవిక కృప అను ఉద్దేశము రూపొందించబడింది. వారిని ఐగుప్తు నుండి సీనాయి యొద్దకు తీసుకుని వచ్చినప్పుడు ఆయన వారికి ఆరంభ కృపను చూపాడు. తరువాత దినదినము వారిని భవిష్యత్తులో కనానును స్వాధీనపరుచుకునుటకు సిద్ధపరచుచుండగా కూడా ఆయన కనికరమును చూపుట కొనసాగించాడు. నిర్గమకాండము 19:4 వచనములో సీనాయి యొద్ద దేవుడు పలికిన సుపరిచితమైన మాటలు దేవుని కృపను గూర్చి ఈ విధముగా మాట్లాడతాయి. నేను ఐగుప్తీయులకు ఏమి చేసితినో, మిమ్మును గద్దరక్కల మీద మోసి నా యొద్దకు మిమ్ము నెట్లు చేర్చుకొంటినో మీరు చూచితిరి. విచారకరముగా మోషే నాయకత్వం వహించిన ఇజ్రాయేలీయులు దేవుని యొద్ద నుండి ఎంత కృపను పొందుకున్నారో మరచిపోయారు. వారిని ఐగుప్తులోని వసతుల నుండి దూరముగా తీసుకుని వచ్చుట ద్వారా దేవుడు మరియు మోషే వారిని మోసము చేశారు అని వారు ఆరంభములో ఫిర్యాదులు చేశారు. అరణ్యములో ఆహారము మరియు నీటి కొరకు వాదించారు. వాగ్దాన దేశమును స్వాధీనపరుచుకునుటకు వెళ్లమని వారిని పిలుచుట ద్వారా దేవుడు వారిని శక్తికి మించిన పని చేయుట కొరకు పిలిచాడని వారనుకున్నారు. కాబట్టి దేవుడు వారిని దీవించిన విధానములను, తరచుగా దేవుడు వారి పట్ల చూపిన కనికరమును తన వాస్తవిక శ్రోతలకు జ్ఞాపకము చేయుటకు దేవుడు అబ్రహాముకు కనికరమును చూపిన విధానములను మోషే మరలా మరలా నొక్కి చెప్పాడు. 2వదిగా, తన ఆజ్ఞలకు విధేయులగినట్లు దేవుడు అబ్రహామును బాధ్యునిగా ఎంచిన అనేక మార్గముల వైపుకు దృష్టిని ఆకర్షించుట ద్వారా అబ్రహాము చూపిన స్వామిభక్తిని కూడా మోషే ఉద్ఘాటించాడు అని మనము చూశాము. తనను అనుసరించిన ఇజ్రాయేలీయుల కొరకు కూడా ఈ విషయము ఔచిత్యముగా ఉన్నది గనుక ఆయన ఆజ్ఞలకు పితరుడు నమ్మకత్వము చూపాలని దేవుడు ఆశించిన విషయమును మోషే మరలా మరలా ఉద్ఘాటించాడు. స్వామిభక్తిని చూపవలసిన అవసరత మీద దృష్టి మోషే దినమున నివసించిన ఇజ్రాయేలుతో కూడా మాట్లాడింది. నిర్గమకాండము 19:4-5 వచనాలలో సీనాయి పర్వతము యొద్ద దేవుడు మోషేతో మాట్లాడుట కొనసాగించిన విధానమును వినండి. నేను ఐగుప్తీయులకు ఏమి చేసితినో, మిమ్మును గద్దరెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్ము నెట్లు చేర్చుకుంటినో మీరు చూచితిరి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధననుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశజనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. స్వకీయ సంపాద్యముగా ఉండు ఆశీర్వాదము ఇజ్రాయేలు చూపు నమ్మకత్వము మీద ఆధారపడి ఉన్నదను విషయమును ఇక్కడ గమనించండి. దేవుడు దేశమునకు ఎంతో కనికరమును చూపినప్పటికీ ప్రతి తరములోని ప్రతి వ్యక్తి యొక్క హోదా దేవుని ఆజ్ఞలకు వారు ఎలా స్పందిస్తారు అనుదానిమీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనం ఇంతకుముందు చూసినట్లుగా కనాను దేశమునకు వెల్లుట అబ్రహామునకు ఇవ్వబడిన ముఖ్యమైన బాధ్యత. ఇజ్రాయేలు కూడా తనను వెంబడించి కనాను దేశము వైపుకు ప్రయాణించాలని ఆశతో మోషే ఈ బాధ్యతను నొక్కి చెప్పాడు. అవును, అబ్రహాము యొక్క ఇతర బాధ్యతలను గూర్చి మోషే వ్రాయిచుండగా తన దినములలోని ఇజ్రాయేలీయులకు వారు కలిగియుండిన అనేక ఇతర బాధ్యతలను గూర్చి బోధించుటకు వాటిని వ్రాశాడు. అబ్రహాము అనేక విధాలుగా చూపవలసియుండిన స్వామిభక్తి, వాస్తవిక శ్రోతలు కూడా దేవుని ఆజ్ఞలకు విధేయులుగా నమ్మకముగా ఉండాలను సత్యమును గూర్చి సూటిగా మాట్లాడింది. మూడవదిగా అబ్రాహాముకు దేవుని యొక్క వాగ్దాన ఆశీర్వాదములు అను అంశము యొక్క ప్రాముఖ్యతను కూడా మనము చూశాము. అబ్రాహామును గూర్చి తాను వ్రాసిన వృత్తాంతములలో గొప్ప దేశమును గూర్చి వాగ్దానము చేయబడిన ఆశీర్వాదముల మీద, ఐశ్వర్యము మీద మరియు అబ్రాహాము అతని వారసులు పొందు గొప్ప పేరు మీద మోషే దృష్టి పెట్టాడు. మరియు ఈ ఆశీర్వాదముల యొక్క ముందు రుచిని అబ్రాహాము స్వయంగా తన జీవితకాలములో అనుభవించినట్లు అనేక సందర్భాలలో మనము చూస్తాము. అనేక ఇతర సందర్భాలలో రానున్న తరములలో ఈ ఆశీర్వాదముల యొక్క భవిష్యత్ నెరవేర్పు మీద అబ్రాహాము వృత్తాంతములు దృష్టి పెట్టాయి. అబ్రాహాము ఆశీర్వాదముల మీద మోషే ఈ విధముగా దృష్టి ఎందుకు పెట్టాడంటే, ఈ వాగ్దానములు అబ్రాహాము వారసులకు అనగా మోషే నడిపించిన ఇజ్రాయేలు ప్రజలకు కూడా చెందియుండినవి. ఇజ్రాయేలు ప్రజలకు కూడా గొప్ప ఆశీర్వాదములు వాగ్దానము చేయబడినవి. వాగ్దాన దేశములోనికి ప్రవేశించినప్పుడు వారు గొప్ప దేశమై ఉండాలి. మునుపెన్నడూ చూడని ఐశ్వర్యమును అనుభవించాలి మరియు గొప్ప పేరును పొందుకోవాలి. వాస్తవానికి అబ్రాహాము వలనే ఆదికాండము గ్రంథము వ్రాయబడిన సమయానికే ఇజ్రాయేలు ఈ ఆశీర్వాదముల యొక్క అనేక ముందురుచులను అనుభవించింది. ఈ వాగ్దానములలో కొన్ని వారి జీవితములలో నెరవేర్చబడుటను వారు చూచుట ఆరంభించారు. అయినను వారు వాగ్దాన భూమిలోనికి ప్రవేశించిన తరువాత భవిష్యత్తులో నెరవేరబోవు ఆశీర్వాదములు కూడా చాలా ఉండినవి. నిర్గమకాండము 19:6 సినాయి యొద్ద దేవుడు ఇజ్రాయేలు కొరకు దాచియుంచబడిన ఈ భవిష్యత్ ఆశీర్వాదములను గురించి మాట్లాడాడు. మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురు. తన దినములలోని ఇజ్రాయేలు యొక్క నిరీక్షణను బలపరచుటకు మోషే దేవుడు అబ్రహాముకు వాగ్దానము చేసిన ఆశీర్వాదములను గూర్చి వ్రాశాడు. పితరునికి ఇవ్వబడిన దేవుని వాగ్దానములను గూర్చి వారు చదివినప్పుడు వారి కొరకు కూడా దేవుడు గొప్ప ఆశీర్వాదములను ఏ విధముగా దాచిపెట్టాడో వారు స్పష్టముగా చూశారు. 4వదిగా పితరుని ద్వారా సర్వలోకమునకు దేవుని ఆశీర్వాదములు ఇవ్వబడతాయని అబ్రహామును గూర్చిన వృత్తాంతములు బయలుపరిచినట్లు కూడా మనము చూశాము. మీకు జ్ఞాపకమున్నట్లయితే అబ్రహాము ద్వారా కలుగు ఆశీర్వాదములు సులువైన విధానములలో కలుగవు. అబ్రహాము స్నేహితులను ఆశీర్వదించుట ద్వారా మరియు అతని విరోధులను శపించుట ద్వారా దేవుడు అబ్రహాముకు జయమును అనుగ్రహిస్తాడని ఆదికాండం 12:3 మనము చదువుతాము. విభిన్నమైన ఉపాఖ్యానములలో వేర్వేరు దేశములకు ప్రాతినిధ్యం వహించిన ఇతర ప్రజలతో సంకర్షించుట ద్వారా అబ్రహాముకు తన జీవితకాలములోనే ఈ ప్రక్రియ యొక్క ముందు రుచిని దేవుడు ఏ విధముగా ఇచ్చాడో మోషే తెలియజేశాడు. అబ్రహాము జీవితమును గూర్చి తాను వ్రాసిన వృత్తాంతములలోని అనేక సందర్భములలో అనేక నెరవేర్పులు భవిష్యత్తులో జరుగుతాయని మోషే సూచించాడు. తన దినములలో తనను అనుసరించిన ఇజ్రాయేలు ప్రజలకు ఇది ఎంతో ఔచిత్యమైనదిగా ఉండెను గనుక మోషే ఈ ఉద్దేశమును ఉద్ఘాటించాడు. ఇతరులకు ఆశీర్వాదముగా ఉండుటలో దేవుడు వారికి జయమును నిశ్చయించాడు. ఎందుకంటే ఆయన వారి స్నేహితులను దీవిస్తాడు మరియు విరోధులను శపిస్తాడు. తమ దినములలో అనేక మంది ప్రజలతో సంకర్షించుచుండగా వారు కూడా ఈ వాగ్దానముల యొక్క ముందురుచులను అనుభవించారు. వారి స్నేహితులను దేవుడు దీవించుటను మరియు వారి విరోధులను పలు సందర్భములలో శపించుటను వారు అప్పటికే చూశారు. అంతేగాక వారు వాగ్దాన దేశములోనికి ప్రవేశించుచుండగా మరియు దేవుని రాజ్యమును బోధిగంతముల వరకు వ్యాపింపజేయుచుండగా భవిష్యత్ నెరవేర్పుల వైపుకు కూడా ఇజ్రాయేలీయుల కనులను త్రిప్పుటకు మోషే ఈ విషయముల మీద దృష్టి పెట్టాడు. మనము ఇంతకుముందు చూసినట్లే నిర్గమకాండము 19:6 దేవుడు ఇజ్రాయేలుతో ఈ మాటలు చెప్పాడు. మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురు. యాజక రూపకమైన రాజ్యముగా ఒక దేశమును గూర్చిన దర్శనము కేవలము దేశము మాత్రమే దేవుని సేవించు పరిశుద్ధ జనముగా ఉండు ధన్యతతో దీవించబడుతుంది అని మాత్రమే సూచించదుగాని ఇజ్రాయేలు పిల్లలు కూడా లోకమంతా దేవుని ఉద్దేశ్యములను నెరవేర్చుతారు అని కూడా సూచిస్తుంది. వాగ్దాన దేశము వైపుకు ప్రయాణమును కొనసాగించమని మోషే ఇజ్రాయేలును ప్రేరేపించినప్పుడు తన రాజ్యమును తద్వారా తన దీవెనలను లోకమంతటా వ్యాపింపజేయుటకు దేవుడు ఇజ్రాయేలును వాడుకొను దర్శనమును వారిలో కలిగించు విధముగా అబ్రాహామును గూర్చి తాను వ్రాసిన వృత్తాంతములు రూపొందించబడినవి. వాస్తవిక శ్రోతల కొరకు అబ్రాహాము జీవితములోని 4 ముఖ్యమైన అంశముల యొక్క అంతర్భావములను మనము చూశాము కాబట్టి ఆదికాండములో నమోదు చేయబడిన విధముగా పితరుని యొక్క జీవిత నిర్మాణంలోని ప్రతి ప్రాముఖ్యమైన దశను చూచుట ద్వారా వాస్తవిక శ్రోతల మీద అబ్రహాము వృత్తాంతముల యొక్క ప్రభావమును క్రోడీకరిద్దాము. అబ్రహాము జీవితమును గూర్చిన వృత్తాంతములు 5 ముఖ్యమైన దశలుగా విభాగించబడిన విషయము మీకు జ్ఞాపకం ఉండి ఉంటుంది. మొదటిగా 11వ అధ్యాయం 10వ వచనం నుండి 12వ అధ్యాయం 9వ వచనములో అబ్రహాము యొక్క నేపథ్యము మరియు ఆరంభ అనుభవాలు. 2వదిగా 12వ అధ్యాయం 10వ వచనం నుండి 14వ అధ్యాయం 24వ వచనములోని ఇతర ప్రజల ప్రతినిధులతో అబ్రహాము చేసిన ఆరంభ సంకర్షణలు. 3వదిగా 15వ అధ్యాయం 1వ వచనము నుండి 17వ అధ్యాయం 27వ వచనములో అబ్రహాముతో దేవుడి చేసిన నిబంధన. 4వదిగా 18వ అధ్యాయం 1వ వచనము నుండి 21వ అధ్యాయం 34వ వచనములో అబ్రహాము ఇతర ప్రజల ప్రతినిధులతో చేసిన తరువాతి సంకర్షణలు. మరియు 5వదిగా 22వ అధ్యాయం 1వ వచనము నుండి 25వ అధ్యాయం 18వ వచనములో అబ్రహాము వారసులు మరియు అతని మరణము. ఈ ప్రధానమైన దశలలో ప్రతి ఒక్కటి అనేక చిన్న భాగములుగా లేక ఉపాఖ్యానములుగా విభజించబడుతుంది. ఈ ఉపాఖ్యానముల యొక్క ముఖ్య విషయములను మరియు మోషే వ్రాసిన వాస్తవిక శ్రోతల కొరకు ఈ ఉపాఖ్యానములను కలిగియుండిన కొన్ని ముఖ్యమైన అంతర్భావములను మనము క్లుప్తముగా క్రోడీకరిద్దాము. అబ్రహాము జీవితములోని మొదటి దశ అనగా అతని నేపథ్యము మరియు ఆరంభ అనుభవాలు అబ్రహాము కుటుంబమును గూర్చి మరియు అబ్రహామును దేవుడు మొట్టమొదటిగా పరిచర్య కొరకు పిలిచిన సమయమును గూర్చి అనేక విషయములను నివేదిస్తాయి. సామాన్యమైన మాటలలో అబ్రహాము జీవితములోని ఈ సన్నివేశముల ద్వారా వారి కుటుంబ నేపథ్యమును గూర్చి మరియు దేవుడు వారికి ఇచ్చిన పిలుపును గూర్చి అతని వాస్తవిక ఇజ్రాయేలీయ శ్రోతలు నేర్చుకోగల విషయములను తెలియజేయుటకు మోషే ఈ మొదటి దశను రూపొందించాడు. మొదటి దశ 3 ఉపాఖ్యానములుగా లేక భాగములుగా విభజించబడుతుంది. అబ్రహాము జీవితము 11వ అధ్యాయము 10 నుండి 26వ వచనములలో దేవుని కనికరమును పొందిన అబ్రహాము యొక్క వంశమును పరిచయము చేయు వంశావళితో ఆరంభమవుతుంది. అబ్రహాము షేము కుటుంబములు అనగా దేవునిచ్చే విశేషముగా ఏర్పరచబడిన ప్రజలుగా ఒక ప్రత్యేకమైన కుటుంబములో పతాక పాత్రగా ఉన్నాడని ఈ వచనములు తెలియజేస్తాయి. అబ్రహాము వంశావళి వలనే తాము కూడా దేవుని కనికరము పొందిన వంశముగా ఉన్నామని ఈ వంశావళి మోషే యొక్క వాస్తవిక ఇజ్రాయేలీయ శ్రోతలకు జ్ఞాపకము చేసి ఉండాలి. వారు దేవుడు ఏర్పరచుకునిన విశేషమైన ప్రజలయ్యుండిరి. 11వ అధ్యాయము 27 నుండి 32వ వచనాలలో అబ్రహాము నేపథ్యము మరియు ఆరంభ అనుభవాలను గుర్చిన 2వ ఉపాఖ్యానము కూడా ఒక వంశావళి అయ్యున్నది. క్లుప్తముగా తెరహు కనానుదేశమునకు వెళ్ళుటకు ప్రయత్నించి విఫలమైన ఒక విగ్రహారాధికుడని ఈ వాక్యభాగము సూచిస్తుంది. మోషే యొక్క వాస్తవిక శ్రోతలు తమ పరిస్థితులు మరియు అబ్రహాము పరిస్థితుల మధ్య పోలికలను సులువుగా గుర్తించియుంటారు. తమ తల్లిదండ్రులు కూడా విగ్రహారాధన చేసి కనానుదేశమునకు చేరుటలో విఫలమయ్యారు. కాబట్టి అబ్రహాము తన తండ్రి చేసిన తప్పులను పునరావృతం చేయకుండా జాగ్రత్త పడిన విధముగానే మోషేను అనుసరించిన ఇజ్రాయేలీయులు కూడా తమ తల్లిదండ్రులు అనగా కనానును చేరుటకు విఫలమైన విగ్రహారాధికులైన నిర్గమము తరువాత మొదటి తరమువారు చేసిన తప్పులను పునరావృతం చేయకుండా జాగ్రత్త పడాలి. అబ్రహాము నేపథ్యము మరియు ఆరంభ అనుభవాలు తరువాత 12వ అధ్యాయము 1 నుండి 9వ వచనాలలో అబ్రహాము కనానుకు ప్రవాసముగా వెళ్లిన వృత్తాంతమును తెలియజేస్తాయి. దేవుడు అబ్రహామును కనానుదేశమునకు పిలిచాడు మరియు అనేక కష్టముల మధ్యలో కూడా అబ్రహాము దేవుని పిలుపుకు విధేయుడయ్యాడు. ఇంచుమించు ఇదే విధముగా దేవుడు మోషే యొక్క వాస్తవిక ఇజ్రాయేలీయ శ్రోతలను కనానుదేశమునకు పిలిచాడు మరియు వారు కూడా అనేక కష్టముల మధ్యలో విధేయులవ్వవలసియుండెను. కాబట్టి అబ్రహాము కనానుకు వలస వెళ్లిన వృత్తాంతము మోషే దినములలోని ఇజ్రాయేలీయులు అబ్రహాము అడుగుజాడలలో నడిచి అతని వలె కనానుదేశమునకు ప్రవాసులై వెళ్లాలను వాస్తవిక అంతర్భావములను కలిగియుండెను. ఈ 3 భాగముల ద్వారా మోషే అబ్రహాము జీవితమును పరిచయము చేసి తన వాస్తవిక శ్రోతలు దేవుని సేవలో అనేక సవాళ్లను ఎదుర్కొనుచుండగా వారికి ప్రాముఖ్యమైన మార్గదర్శకమును అనుగ్రహించాడు. అబ్రహాము జీవితమును గుర్చిన అబ్రహాము వృత్తాంతములోని 2వ ప్రాముఖ్యమైన దశ ఇతర ప్రజలతో పితరుడు చేసిన ఆరంభ సంకర్షణల మీద దృష్టి పెడుతుంది. వాస్తవిక ఇజ్రాయేలీయ శ్రోతలు ఇతరులతో వ్యవహరించుచుండగా వారికి మార్గదర్శకమును ఇచ్చుటకు పితరుడు ఇతర ప్రజల గుంపులతో అనేక విధాలుగా సంకర్షించిన విధానమును ఈ అధ్యాయములు తెలియజేస్తాయి. మొదటి ఉపాఖ్యానములో ఐగుప్తు నుండి అబ్రహాము యొక్క విమోచనను గూర్చి ఆదికాండం 12:10-20 మోషే వర్ణించాడు. కరువు కారణముగా పితరుడు ఐగుప్తుకు వెళ్లిన విషయము మీకు జ్ఞాపకముండే ఉంటుంది. కాని దేవుడు ఫరో కుటుంబం మీదికి రోగములను పంపుట ద్వారా అతనిని ఐగుప్తు బానిసత్వము నుండి విడిపించాడు. దేవుని గొప్ప విమోచన వలన అబ్రహాము ఐగుప్తును గొప్ప ఐశ్వర్యముతో విడిచి మరలా అక్కడికి తిరిగి వెళ్లలేదు. ఐగుప్తు తన గృహము కాదని అబ్రహాము స్పష్టముగా నేర్చుకున్నాడు. తమ సొంత అనుభవాలు అనేక విధాలుగా అబ్రహాము వృత్తాంతమును ప్రతిబింబించాయని మోషే యొక్క వాస్తవిక ఇజ్రాయేలీయ శ్రోతలు చూడగలిగారు. వారు కూడా కరువు కారణముగా ఐగుప్తుకు వెళ్లారు. ఐగుప్తీయుల మీద దేవుడు రోగములను పంపినప్పుడు వారు కూడా విడుదల పొందారు. మరియు వారు ఐగుప్తీయుల నుండి గొప్ప ఐశ్వర్యమును పొందుకుని ఐగుప్తును విడిచిపెట్టారు. విచారకరముగా ఇజ్రాయేలీయులు తమ ప్రయాణములలో కష్టములను ఎదుర్కొన్నప్పుడు అనేక మంది ఐగుప్తు జీవితమును సౌకర్యవంతమైనదిగా భావించి తిరిగి వెళ్లాలని కోరారు. ఐగుప్తు తమ గృహము కాదని ఈ ఉపాఖ్యానము వాస్తవిక శ్రోతలకు స్పష్టము చేసి ఉండాలి. దేవుడు వారిని కృపతో విమోచించిన విధానమును వారు జ్ఞాపకము చేసుకుని ఐగుప్తును మరియు ఐగుప్తీయులను విడిచిపెట్టవలసియుండెను. అబ్రహాము యొక్క ఆరంభ సంకర్షణలలోని 2వ భాగము 13:1-18 లోతుతో సంఘర్షణను గూర్చిన వృత్తాంతమై ఉన్నది. ఇది అబ్రహాము మనుష్యులు మరియు లోతు మనుష్యుల మధ్య జరిగిన సంఘర్షణను గూర్చిన సుపరిచితమైన వృత్తాంతమై ఉన్నది. ఇక్కడ 2 గుంపుల వారు తమ గొర్రెల కొరకు ప్రాకృతిక నిధుల విషయములో గొడవపడ్డారు. ఈ సంఘర్షణలో అబ్రహాము లోతుతో దయతో వ్యవహరించి అతనికి నచ్చిన స్థలములో సమాధానముతో నివసించుటకు లోతుకు అనుమతినిచ్చాడు. ఆదికాండము యొక్క వాస్తవిక శ్రోతలకు ఈ వృత్తాంతము యొక్క అర్థమును గ్రహించుట అంత కష్టమయ్యుండదు. ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయం ప్రకారం వారు వాగ్దాన దేశము వైపుకు ప్రయాణము చేయుచుండగా లోతు వారసులతో దయతో వ్యవహరించమని వారు తమ పితరుల దేశములో సమాధానముతో జీవించుటకు అనుమతించమని మోషే ఇజ్రాయేలీయులకు ఆజ్ఞయిచ్చాడు. ఫలితముగా అబ్రహాము లోతు పట్ల చూపిన దయ ఇజ్రాయేలీయులు తమ దినములలో మొయాబీయులతో ఏ విధముగా వ్యవహరించాలో చూపింది. ఇతరులతో అబ్రహాము చేసిన ఆరంభ సంకర్షణల యొక్క 3వ ఉపాఖ్యానము 14:1-24 ఉన్న అబ్రహాము లోతును రక్షించుటను గూర్చిన వృత్తాంతమై ఉన్నది. అబ్రహాము దూరము నుండి వచ్చిన బలమైన నియంతరాజులను ఏ విధముగా ఓడించాడో మరియు ఈ నియంతరాజుల నుండి రక్షించుట ద్వారా అతడు లోతు పట్ల మరింత దయను ఏ విధముగా చూపాడో ఈ క్లిష్టమైన వృత్తాంతము వర్ణిస్తుంది. మోషేను అనుసరించుచున్న ఇజ్రాయేలీయులతో ఈ వృత్తాంతము చాలా స్పష్టముగా మాట్లాడింది. ఇజ్రాయేలు లోతు వంశము వారైన మోయాబీయుల మరియు అమోనియుల దేశముల గుండా సంచరించుచుండగా ఇజ్రాయేలు సైన్యము నియంతలైన అమోరియుల రాజైన షిహోనును బాషాను రాజైన ఓగును ఓడించారు. వీరిరువురు మొయాబీయులను మరియు అమ్మోనియులను అనగదొక్కినవారే. ఈ విధముగా మొయాబీయులను మరియు అమ్మోనియులను విడిపించుట ద్వారా అబ్రహాము వారి కొరకు స్థాపించిన మాదిరిని ఇజ్రాయేలు అనుసరించింది. ఈ విధముగా అబ్రహాము జీవితం యొక్క ఈ దశలోని ప్రతి ఉపాఖ్యానములో ఇజ్రాయేలు తమ కాలములో అనుసరించవలసిన మాదిరిగా అబ్రహాము పరిచయం చేయబడ్డాడు. ఇప్పుడు అబ్రహాము జీవితం యొక్క 3వ ప్రధానమైన దశలోనికి మనము వచ్చాము. 15:1-17 దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధన. సామాన్య పరిభాషలో దేవునితో ఇజ్రాయేలు యొక్క నిబంధన అనుబంధము యొక్క స్వభావమును బయలుపరుచు విధానములలో దేవుడు పితృలతో చేసిన నిబంధన మీద ఈ దశ దృష్టి పెడుతుంది. ఈ అధ్యాయములు 3 ముఖ్య భాగములుగా విభజించబడతాయి. 15:1-21 అబ్రహాముకి ఇవ్వబడిన దేవుని నిబంధన వాగ్దానముల మీద మొదటి ఉపాఖ్యానము దృష్టి పెడుతుంది. ఈ అధ్యాయము అబ్రహాము దేవునితో నిబంధనలోనికి ప్రవేశించిన సమయమును గూర్చి సుపరిచితమైన కథనమై ఉన్నది. అబ్రహాముకు వారసులను మరియు దేశమును ఇస్తానని దేవుడు వాగ్దానము చేశాడు. విశేషముగా అబ్రహాముకు లెక్కింపజాలని వారసులు ఉంటారని మరియు కొంతకాలము పరాయి దేశములో హింసించబడిన తరువాత అబ్రహాము వారసులు వాగ్దాన దేశములోనికి తీసుకుని రాబడతారని దేవుడు అబ్రాహాముకు వాగ్దానము చేశాడు. మోషే ద్వారా దేవుడు ఇజ్రాయేలుతో అదే విధమైన నిబంధనను చేశాడని ఇజ్రాయేలీయులకు జ్ఞాపకము చేయు విధముగా ఈ వాక్యభాగము రూపొందించబడింది. అంతేగాక వారు స్వయంగా అబ్రాహాముతో దేవుడు చేసిన వాగ్దానముల యొక్క నెరవేర్పును అనుభవించుచున్నారని అది వారికి చూపింది. ఇజ్రాయేలీయులు అబ్రాహాముకు వాగ్దానము చేయబడిన వారసులై ఉన్నారు. మరియు దేవుడు పితృనికి వాగ్దానము చేసిన అదే దేశములోనికి వారు తిరిగి వెళ్ళుచున్నారు. ఈ వాస్తవములను సందేహించుట దేవుడు కృపతో అబ్రాహాముతో చేసిన మరియు మోషేకు పునరుద్ఘాటించిన నిబంధన వాగ్దానములను సందేహించుట అవుతుంది. అబ్రాహాముతో దేవుడు చేసిన నిబంధన మీద దృష్టి పెట్టు 2వ ఉపాఖ్యానము 16వ అధ్యాయము 1-6 వచనాలలో హాగరు విషయములో పితరుడు విఫలమైన విషయమును గుర్చినది. సారా యొక్క ఐగుప్తియురాలైన దాసి అయిన హాగరు ద్వారా బిడ్డను కనుటకు ప్రయత్నించుట ద్వారా అబ్రాహాము మరియు సారా దేవుని నిబంధన వాగ్దానముల నుండి తొలగిపోయిన విధానమును ఈ విచారకరమైన వృత్తాంతము జ్ఞాపకము చేసుకుంటుంది. దేవుని నిబంధన వాగ్దానములను నమ్ముటలో అబ్రాహాము మరియు సారా విఫలమయ్యారు. కాని అబ్రాహాము యొక్క నిజమైన సంతతిగా బాలుడైన ఇష్మాయేలును అంగీకరించుటకు నిరాకరించుట ద్వారా దేవుడు వారి యొక్క ప్రత్యామ్నాయ ప్రణాళికను తిరస్కరించాడు. మోషే యొక్క వాస్తవిక శ్రోతలు దేవుని నిబంధన వాగ్దానముల నుండి మరలా మరలా తొలగిపోయి ఐగుప్తు సౌకర్యములను ఆశించారు. అబ్రాహాము ప్రణాళిక తిరస్కరించబడిన విధముగానే దేవుని ప్రణాళికలకు వారు వెదకుచున్న ప్రత్యామ్నాయాలు కూడా తిరస్కరించబడతాయని అబ్రాహాము జీవితములోని ఈ వృత్తాంతము వారికి నేర్పించింది. అబ్రాహాముతో దేవుడు చేసిన నిబంధన మీద దృష్టిపెట్టు 3వ ఉపాఖ్యానము 17వ అధ్యాయము 1-27 వచనాలలోని అబ్రాహాము యొక్క నిబంధన అవసరతను గూర్చినది. ఈ వాక్యభాగములో దేవుని ప్రణాళికను అనుసరించుటలో విఫలమైన పితరుని దేవుడు ప్రశ్నించాడు. అబ్రాహాము మరియు అతని కుమారులు అనుసరించవలసిన నిబంధన చిహ్నముగా సున్నతిని స్థాపించుట ద్వారా దేవుడు నిబంధనలో నమ్మకత్వము చూపవలసిన అవసరతను నొక్కి చెప్పాడు. ఈ చిహ్నము ద్వారా తన నిబంధన అనుబంధము స్వామిభక్తి చూపవలసిన బాధ్యత మీద ఆధారపడి ఉంటుందని మరియు స్వామిభక్తి గొప్ప ఆశీర్వాదములను కలిగిస్తుందని దేవుడు అబ్రాహాముకు జ్ఞాపకము చేశాడు. తన దినములలోని ఇజ్రాయేలీయులు నమ్మకముగా ఉండుటలో విఫలమైనందున వారిని నిలదీయుటకు మరియు ఇజ్రాయేలీయులు నిబంధన నమ్మకత్వమును చూపవలసిన అవసరతను పునరుద్ఘాటించుట ద్వారా మోషే అబ్రాహాము నిబంధనలోని ఈ విషయమును జ్ఞాపకము చేసుకున్నాడు. ఇజ్రాయేలీయులు తమ నిబంధన దేవునికి నమ్మకముగా ఉంటేనే వారు ఆయన ఇచ్చు గొప్ప ఆశీర్వాదముల కొరకు నిరీక్షించగలరు. కాబట్టి అబ్రాహాము జీవితములోని కేంద్రభాగము అనగా దేవునితో అతని నిబంధన దేవుడు ఇజ్రాయేలుకు ఇచ్చిన అమోఘమైన వాగ్దానముల కృపవైపుకు దృష్టిని ఆకర్షించింది. అంతేగాక తమ నిబంధన దేవుని నమ్మకముగా సేవించుటకు వారు బద్దులయ్యున్నారు అని కూడా ఇది అతని శ్రోతలకు జ్ఞాపకము చేసింది. ఇప్పుడు మనము అబ్రాహాము జీవితము యొక్క 4వ దశలోనికి ప్రవేశించాము. 18వ అధ్యాయము 1వ వచనము నుండి 21వ అధ్యాయము 34వ వచనములో అతడు ఇతరులతో చేసిన తరువాతి సంకర్షణలు. ఈ అధ్యాయములలో మోషే దినములలో నివసించిన ప్రజలకు సంబంధించిన అనేక మంది ప్రజలను అబ్రాహాము ఎదుర్కొన్నాడు. అబ్రాహాము కనానులో నివసించిన సొదొమ గొమొర్రా ప్రజలను, లోతు, అబిమెలెకు మరియు ఇష్మాయేలును ఎదుర్కొన్నాడు. సామాన్య పరిభాషలో అబ్రాహాము ఈ ప్రజలతో చేసిన సంకర్షణలు తమ దినములలో నివసించిన కనానీయులతో, మోయాబీయులతో మరియు అమ్మోనీయులతో, ఫిలిస్తీయులతో మరియు ఇష్మాయేలీయులతో ఎలా వ్యవహరించాలో ఇజ్రాయేలుకు నేర్పించాయి. పితరుని జీవితమును గూర్చిన ఈ భాగము యొక్క మొదటి వృత్తాంతము 18వ అధ్యాయం 1వ వచనము నుండి 19వ అధ్యాయం 38వ వచనములో సొదొమ గొమొర్రాలను గూర్చిన కథనమయ్యున్నది. దుష్టమైన కనానీయ పట్టణములకు విరోధముగా కలుగు దైవిక తీర్పు అను ముప్పును గూర్చి ఈ సుపరిచితమైన కథనము తెలియజేస్తుంది. ఈ పట్టణములలో ఉన్న నీతిమంతులను గూర్చి, పట్టణముల నాశనమును గూర్చి మరియు లోతును విడిపించుటను గూర్చి అబ్రాహాము కలిగియుండిన ఆందోళనను గూర్చి ఇది తెలియజేస్తుంది. మోషే యొక్క వాస్తవిక శ్రోతలు ఎదుర్కొన్న పరిస్థితిని గూర్చి ఈ సన్నివేశములు సూటిగా మాట్లాడాయి. తమ దినమున నివసించిన ప్రజలకు ఏమి జరుగుతుందో అర్థము చేసుకునుటలో అవి వారికి సహాయము చేశాయి. కనానీయులకు విరోధముగా దేవుని ముప్పు, కనానీయులలో ఉన్న నీతిమంతుల పట్ల వారు చూపవలసిన కనికరము. కనానీయ పట్టణముల మీద నిశ్చయముగా వచ్చుచుండిన నాశనము, లోతు వారసులైన మోయాబీయులు మరియు అమోనీయులతో వారి సంబంధములు. అబ్రహాము యొక్క తరువాతి సంకర్షణలోని 2:1-8 ఉన్నది. ఈ వృత్తాంతములో మరొకసారి ఆ దేశములో నివసించిన ఫిలిస్తీయుడైన అబిమెలెకు కొరకు అబ్రహాము విజ్ఞాపన చేశాడు. శారా అబ్రహాము భార్య అని తెలియకుండా ఆమెను తీసుకునుట ద్వారా అబిమెలెకు అబ్రహాము యొక్క భవిష్యత్తుకు ముప్పును కలిగించిన విషయము మీకు జ్ఞాపకముండి ఉంటుంది. తరువాత దేవుడు అబిమెలెకు మీదికి తీర్పును తేగ అబిమెలెకు తమ క్రియలను బట్టి పశ్చాత్తాపపడి నీతిమంతునిగా నిరూపించుకున్నాడు. అతడు పశ్చాత్తాపపడిన కారణముగా అబ్రహాము అబిమెలెకు కొరకు ప్రార్థించాడు. అబ్రహాము మరియు అబిమెలెకు ఒకరితో ఒకరు కొనసాగు సమాధానమును మరియు స్నేహమును అనుభవించారు. తమ కాలములోని ఫిలిస్తీయులతో మోషే దినములలోని ఇజ్రాయేలీయులు వ్యవహరించవలసి ఉండిన విధానములను గూర్చి ఈ వృత్తాంతము వారితో మాట్లాడింది. అనేక విధాలుగా ఫిలిస్తీయులు ఇజ్రాయేలును బెదిరించారు. అయితే దేవుని తీర్పు అను ముప్పు ఫిలిస్తీయులకు పశ్చాత్తాపమును కలిగించినప్పుడు ఇజ్రాయేలీయులు వారి కొరకు విజ్ఞాపన చేసి వారితో నిలిచియుండు సమాధానమును అనుభవించవలసి ఉండెను. ఈ భాగములోని 3వ కథనము 21:1-21 ఉన్నది. మరియు అది ఇస్సాకు మరియు ఇష్మాయేలుకు మధ్య ఉన్న కఠినమైన అనుబంధము మీద దృష్టి పెడుతుంది. ఇస్సాకు మరియు ఇష్మాయేలు ఇరువురు అబ్రహాము కుమారులయ్యున్నారు. అయితే వారి మధ్య ఉద్రిక్తతలు ఏర్పడినప్పుడు ఇష్మాయేలును కుటుంబము నుండి వేరు చేయమని దేవుడు అబ్రహామును హెచ్చరించాడు. అయినను దేవుడు ఇష్మాయేలును దీవించాడుగాని అబ్రహాము యొక్క నిజమైన వారసుడు ఇస్సాకు మాత్రమే అని స్పష్టము చేశాడు. ఈ సన్నివేశములను గూర్చి మోషే తన వాస్తవిక ఇజ్రాయేలీయ శ్రోతలకు తెలుపుచుండగా తమ దినములలో నివసించిన ఇష్మాయేలీయులతో తమ సంబంధము యొక్క స్వభావమును అర్థము చేసుకునుటలో వారికి సహాయము చేశాడు. ఇజ్రాయేలు మరియు ఇష్మాయేలీయుల మధ్య ఉద్రిక్తతలు చెలరేగినప్పుడు దేవుడు వారి మధ్య విభజనను నిర్ణయించాడు అని ఇజ్రాయేలీయులు జ్ఞాపకము చేసుకునవలసి ఉండెను. దేవుడు ఇష్మాయేలీయులను అనేక విధాలుగా దీవించినప్పటికీ ఇజ్రాయేలీయులు అబ్రహామునకు నిజమైన వారసులై ఉన్నారు. ఇతరులతో అబ్రహాము చేసిన తరువాతి సంకర్షణల యొక్క 4వ ఉపాఖ్యానము 21:22-24 అబ్రహాము అబిమెలెకుతో చేసిన ఒప్పందమును గూర్చిన వృత్తాంతమయ్యున్నది. అబ్రహాము మీద ఉన్న దేవుని దయను ఫిలిస్తీయుడైన అబిమెలెకు గుర్తించిన విధానమును మరియు అబిమెలెకుతో మరియు అతని వారసులతో సమాధానముతో నివసించుటకు అబ్రహాము ఒప్పుకున్న విధానమును గూర్చి ఈ వృత్తాంతము నివేదిస్తుంది. అబ్రహాము మంద కొరకు నీటి హక్కుల విషయములో వివాదము ఏ విధముగా తలెత్తిందో వివరిస్తూ పరస్పర గౌరవము మరియు మర్యాద విషయములో బేర్షెబాలో అబిమెలెకు మరియు అబ్రహాము చేసిన ఒక అధికారిక ఒప్పందమును వివరిస్తూ కొనసాగుతుంది. తమ దినములలో ఫిలిస్తీయుల నుండి పొంచియున్న ముప్పును గూర్చి అబిమెలెకు మరియు అతని సైన్యాధిపతి మోషేకు మరియు ఇజ్రాయేలీయులకు జ్ఞాపకము చేశారు. ఇక్కడ ఇజ్రాయేలు మీద ఉన్న దేవుని ఆశీర్వాదమును ఫిలిస్తీయులు గుర్తిస్తే ఇజ్రాయేలు అబ్రహాము ఉదాహరణను అనుసరించి వారితో సమాధానముగా నివసించాలని మోషే అతని అనుచరులకు బోధించాడు. బేర్షెబా అను పేరుగల బావి మోషే దినములలో కూడా ఉండినది. మరియు అక్కడ చేయబడిన ఒప్పందమును గూర్చి ఫిలిస్తీయులతో వారు కలిగి ఉండవలసిన సమాధానము మరియు పరస్పర గౌరవమును గూర్చి ఇజ్రాయేలుకు జ్ఞాపకము చేసినది. కాబట్టి అబ్రహాము యొక్క తరువాతి సంకర్షణను గూర్చిన వృత్తాంతములలో అనేక పాత్రలు ఉన్నాయని మరియు వారు మోషే మరియు ఇజ్రాయేలు ఎదుర్కొన్న ప్రజలకు సంబంధించిన వారై ఉన్నారని మనము చూస్తాము. అబ్రహాము కార్యములను చూచుట ద్వారా ఇజ్రాయేలీయులు తమ దినములలో అనేక పాఠములను నేర్చుకుని ఉండవచ్చు. అబ్రహాము జీవితమును గూర్చి మోషే ఇచ్చిన నివేదికలోని చివరి దశకు ఇప్పుడు మనము చేరుకున్నాము. ఆదికాండము 22:1-25 అతని వారసులు మరియు మరణము. దేవునితో అతని నిబంధన అనుబంధమును భవిష్యత్తరములకు కొనసాగించిన అబ్రహాము వారసత్వము మీద ఈ ఉపాఖ్యానములు దృష్టి పెడతాయి. సామాన్య పరిభాషలో మోషే నుండి మొట్టమొదటిగా ఈ వృత్తాంతములను అందుకున్న ఇజ్రాయేలీయులు అబ్రహాము వారసులుగా తమ సొంత స్థాయిని గూర్చి మరియు తమ వారసులను గూర్చి వారు కలిగి ఉండవలసిన నిరీక్షణలను గూర్చి అనేక విషయములను నేర్చుకుని ఉంటారు. అబ్రహాము జీవితము యొక్క ఈ భాగములోని మొదటి ఉపాఖ్యానము 22:1-24 అబ్రహాము పరీక్షను గూర్చిన సుపరిచితమైన వృత్తాంతమై ఉన్నది. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకు కంటే ఎక్కువగా దేవుని ప్రేమించాడో లేదో నిర్ధారించుటకు ఈ పరీక్ష పెట్టబడినది. తన కుమారుని బలి అర్పించమని అబ్రహామును కోరుతూ దేవుడు ఒక కఠినమైన పరీక్షను ఆరంభించాడు. అబ్రహాము విధేయుడయ్యాడు, మరియు అతడు విధేయుడయ్యాడు కాబట్టి ఇస్సాకుకు మంచి భవిష్యత్తు కలుగుతుందని అబ్రహాముకు దేవుడు నిశ్చయతను ఇచ్చాడు. మోషేను వెంబడించిన ఇజ్రాయేలీయుల కొరకు ఈ వృత్తాంతము లెక్కలేనన్ని అంతర్భావములను ఇచ్చినప్పటికీ వారు దేవుని పట్ల కలిగియుండిన స్వామిభక్తిని చూచుటకు దేవుడు ఇజ్రాయేలు దేశమును పరీక్షించుచున్నాడని వారికి జ్ఞాపకము చేయుట ఈ వాక్యభాగము యొక్క ప్రాముఖ్యమైన లక్షణమై ఉన్నది. మోషే దినములలో దేవుడు ఇజ్రాయేలు దేశమును అనేక విధాలుగా పరీక్షించాడు. అబ్రహాము పరీక్షకు విధేయుడగుట ఎంత కష్టమైనా వారు కూడా తాము ఎదుర్కొను పరీక్షల మధ్య విధేయులు కావాలని వారికి జ్ఞాపకము చేసింది. అబ్రహాము వారసునిగా ఇస్సాకు యొక్క ఉజ్వల భవిష్యత్తును గూర్చి ఇవ్వబడిన నిశ్చయత, వారు పరీక్షలలో సఫలమైతే వారికి కూడా ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది అని ఇజ్రాయేలీయులకు జ్ఞాపకము చేసింది. అబ్రహాము జీవితం యొక్క ఆఖరి దశలోని 2వ ఉపాఖ్యానము 23:1-20 సమాధి కొరకు పితరుడు కొనిన స్థలమును గూర్చిన వృత్తాంతమై ఉన్నది. తన భార్య అయిన శారా మరణించినప్పుడు తన కుటుంబము కొరకు హెబ్రోనులో సమాధి స్థలమును అబ్రహాము కొనుగోలు చేసిన విధానమును ఈ వృత్తాంతము వర్ణిస్తుంది. పితరుడు ఈ భూమిని బహుమతిగా అంగీకరించలేదుగాని దానిని కొనుగోలు చేశాడని ఈ కథనము ఉద్ఘాటిస్తుంది. ఈ స్థలము యొక్క కొనుగోలు కనాను దేశమును తమ సొంత దేశముగా పరిగణించుటకు కుటుంబమునకు చట్టపరమైన హక్కును ఇచ్చింది. తమ జీవితాల కొరకు కొనుగోలు చేయబడిన ఈ సమాధి స్థలము యొక్క ప్రాముఖ్యతను మరియు అంతర్భావములను మోషేను వెంబడించిన ఇజ్రాయేలీయులు అర్థము చేసుకున్నారు. అది వారి పితరుల సమాధి స్థలమై ఉన్నది. అబ్రహాము, ఇస్సాకు మరియు యాకోబులు అక్కడ సమాధి చేయబడ్డారు. స్వాధీనపరుచుకునుటకు ముందు కూడా ఆ భూమి వారి యొక్క చట్టపరమైన స్వాస్థ్యమని వారు గ్రహించారు. అబ్రహాము, ఇస్సాకు మరియు యాకోబు తమ జీవితాలలోని ఎక్కువ కాలమును హెబ్రోను చుట్టూ గడిపారు. తమ పితరుల దేశముగా హెబ్రోను పట్ల ఇజ్రాయేలీయులు ఎంత సమర్పణ కలిగియుండిరి అంటే వారు తమ పితరుడైన యాకోబు యొక్క ఎముకలను సమాధి చేయుటకు హెబ్రోనుకు తీసుకుని వచ్చారు. అబ్రహాము సమాధి స్థలమును కొనుగోలు చేయుటను గుర్చిన ఈ వృత్తాంతము అతని వారసులకు సరియైన స్థలము కనానీయుల దేశము తప్ప ఏదీ కాదని తెలియజేసింది. అబ్రహాము వారసులు మరియు మరణమును గూర్చిన 3వ ఉపాఖ్యానము 24:1-27 అబ్రహాము యొక్క ప్రత్యేకించబడిన కుమారునికి భార్య అయిన అబ్రహాము కోడలైన రిబ్కాను గూర్చిన వృత్తాంతమయ్యున్నది. ఈ వృత్తాంతములో కనాను దేశములోని భ్రష్టత్వమును ఇస్సాకు తప్పించుకునుటకుగాను ఇస్సాకు కనానీయ స్త్రీని వివాహము చేసుకునకూడదని అబ్రహాము కోరాడు. అయితే ఇస్సాకు వాగ్దాన దేశమైన కనానులో నిలిచియుండునట్లు ఇస్సాకు కొరకు భార్యను తెచ్చుటకు అతని దాసుని పంపాడు. ఈ విధముగా ఇస్సాకు కొరకు భార్యను కనుగొనుట ద్వారా ఇస్సాకు కొరకు మరియు అతని వారసుల కొరకు దేవుని ఆశీర్వాదములతో కూడిన ఉజ్వల భవిష్యత్తును అబ్రహాము నిశ్చయించాడు. అబ్రహాముతో తమకు ఉన్న పితరుల అనుబంధమునకు మూలమైన ఇస్సాకు కనానును తన మాతృభూమిగా పరిగణించుచునే కనానుయుల భ్రష్టత్వము నుండి దూరముగా ఉన్నాడని మోషేను అనుసరించిన ఇజ్రాయేలీయులు ఈ వృత్తాంతము నుండి నేర్చుకుని ఉంటారు. ఇస్సాకు పొందిన ఆశీర్వాదములతో కూడిన ఉజ్వల భవిష్యత్తు, వాగ్దాన దేశములో నివసించిన కనానీయుల భ్రష్టత్వమును వారు ఎదిరించినంతవరకు వారి భవిష్యత్తు కూడా అయ్యుండినది. అబ్రహాము జీవితం యొక్క ఆఖరి ఉపాఖ్యానము 25:1-18 ఉన్న పితరుని మరణము మరియు వారసుని గూర్చిన వృత్తాంతమయ్యున్నది. అనేక క్లుప్త కథనముల సంపుటి శారాగాక ఇతర భార్యలతో అబ్రహాముకు కలిగిన కుమారులను గూర్చి తెలియజేస్తుంది. తరువాత ఇది పితరుని మరణమును గూర్చి మాట్లాడుతుంది, మరియు ఈ సమయములో చట్టపరమైన వారసునిగా ఇస్సాకు అబ్రహాము యొక్క చివరి ఆశీర్వాదమును పొందుకున్నాడు. చివరిగా ఇది ఇష్మాయేలు వారసులను గురించి క్లుప్తముగా తెలుపు ఒక వ్యత్యాసముతో కూడిన భాగముతో ముగుస్తుంది. అబ్రహాము జీవితము యొక్క ఈ ముగింపు వాస్తవిక శ్రోతల ఎదుట అనేక అంతర్భావములను ఉంచింది. అబ్రహాము యొక్క ఇతర కుమారులను ఇజ్రాయేలీయులతో వేరుపరచుటకుగాను ఇది వారిని గూర్చి నివేదించింది. మోషేను అనుసరించుచున్న ఇజ్రాయేలీయులు అబ్రహాము ఆశీర్వాదములకు నిజమైన వారసులు అని వారికి నిశ్చయతను కలిగించుటకు ఇస్సాకుకు అబ్రహాము ఇచ్చిన అంతిమ ఆశీర్వాదమును ఇది ఉద్ఘాటించింది. అబ్రహాము వారసత్వము కొరకు ఇష్మాయేలీయులు చేసిన ప్రతి విధమైన దావాను త్రోసిపిచుటకు ఇది ఇష్మాయేలు వారసులను ప్రస్తావించింది. అబ్రహాము జీవితమును గూర్చి తాను వ్రాసిన కథనమును ఈ విధముగా ముగించుట ద్వారా అబ్రహాము నిజమైన వారసులైన తాను వాగ్దాన దేశము వైపుకు నడిపించుచున్న ఇజ్రాయేలీయుల యొక్క గుర్తింపును, హక్కులను మరియు బాధ్యతలను మోషే స్థిరపరచాడు. తాను నాయకత్వము వహించుచున్న ఇజ్రాయేలీయులు ఐగుప్తును విడచి వాగ్దాన దేశమును స్వాధీనపరుచుకునుటకు ఎందుకు మరియు ఎలా వెళ్లాలో బోధించుటకు మోషే అబ్రహాము జీవితమును గూర్చిన ఈ వృత్తాంతములను వ్రాశాడని మనము చూస్తాము. ఈ లక్ష్యమును సాధించుటకు వారు పితరునికి ఇవ్వబడిన కృపకు వారసులుగా ఎలా ఉన్నారో, పితరుడు దేవుని ఎదుట బాధ్యత కలిగి ఉన్న విధముగా వారు కూడా దేవునికి స్వామిభక్తి చూపవలసిన బాధ్యతను ఎలా కలిగి ఉన్నారో, అబ్రహాము వలె వారు దేవుని ఆశీర్వాదములను ఎలా పొందుకుంటారో, మరియు ఒక దినమున వారు భూమి మీద ఉన్న జనులందరికీ ఏ విధముగా ఆశీర్వాదకరముగా ఉంటారో వివరించుటకు మోషే పితృని జీవితములోని ప్రతి ఉపాఖ్యానము మీద అనేక విధములుగా ఉద్ఘాటన పెట్టాడు. అబ్రహాము జీవితమును గూర్చి మోషే వ్రాసిన కథనము వాగ్దాన దేశము వైపుకు తనను వెంబడించిన ఇజ్రాయేలీయులకు లెక్కకు మించిన అంతర్భావములను ఇచ్చింది. ఆదికాండములో అబ్రహాము జీవిత వృత్తాంతం యొక్క వాస్తవిక అర్థమును ఈ పాఠములో మనము చూశాము. ఈ వాస్తవిక అర్థమును తెలుసుకునుటకు మనము రెండు ప్రధానమైన దిశలను పరిశీలించాము. ఒకవైపు ఈ వృత్తాంతములు మరియు తాను వ్రాసిన ఇజ్రాయేలీయుల అనుభవములకు మధ్య మోషే స్థాపించిన పోలికలను మనము పరీక్షించాము. మరొకవైపు తన వాస్తవిక శ్రోతలు ఐగుప్తును విడిచి కనానును స్వాధీనపరుచుకున్నటకు ప్రయాణించుచుండగా వారి మీద ప్రభావము చూపు విధముగా మోషే ఈ వృత్తాంతములను ఏ విధముగా రూపొందించాడో మనము చూశాము. అబ్రహాము మరియు వాస్తవిక ఇజ్రాయేలీయ శ్రోతల మధ్య మోషే వెలికితీసిన పోలికలను గూర్చి మరియు తాను వ్రాసిన వృత్తాంతము తన శ్రోతల మీద చూపాలని అతడు ఆశించిన ప్రభావమును గూర్చి మనము మరి ఎక్కువగా నేర్చుకునుచుండగా అబ్రహాము జీవితములోని ప్రతి ఉపాఖ్యానము ఇజ్రాయేలీయులకు మార్గదర్శకమును ఇచ్చుటకు ఏ విధముగా వ్రాయబడినదో మనము కనుగొందాము. మరియు ఈ వృత్తాంతములను నేడు మన జీవితములకు ఎలా అనువర్తించుకోవాలో కూడా మనము మరి ఎక్కువగా వివేచించగలుగుతాము.